అసత్యవాది కాడు, ఇంద్రియ నిగ్రహం లేనివాడు కాడు, శఠుడు కాడు. శఠుడు అంటే రహస్యంగా అపకారం చేసేటటువంటి వాడు అసలే కాడు. అందుకని అటువంటి వాణ్ణి పట్టుకుని చాలా దారుణంగా మాట్లాడేసి చంపేస్తాను, ఇప్పుడే వారి దగ్గరికి పంపించేస్తాను అని అంటున్నావు. ఉపకారం కృతో వీరో నాప్యయం విస్మృత కపి రామేణ వీర సుగ్రీవో యదన్యై దుష్కరం వ్రణి. చాలా భయంకరమైనటువంటి యుద్ధంలో ఎవరు వాలివేపు కన్నెత్తి కూడా చూడనటువంటి రోజులలో వాలిని నిగ్రహించి సుగ్రీవుడికి రాముడు రాజ్యం ఇచ్చినటువంటి విషయాన్ని సుగ్రీవుడు ఎన్నడూ మర్చిపోలేదు. చేసిన ఉపకారం మరిచిపోతే కృతజ్ఞుడు, మర్చిపోతే కదా, ఆయన మర్చిపోలేదు. ఆయన దోషం వల్ల ఏమిటంటే కొంతకాలం నుంచి కామమునకు లొంగిపోయి ఉండిపోయాడు. రామప్రసాదాత్ కీర్తించ కపిరాజ్యం చ శాశ్వతం ప్రాప్తవానిహ సుగ్రీవో రుమాం మాం చ పరంతప. రాముడు చేసినటువంటి ఉపకారం చేత మాత్రమే ఎన్నడూ ఊహించినటువంటి రీతిలో ఐశ్వర్యముతో కూడినటువంటి రాజ్యము సింహాసనము సుగ్రీవుడికి దక్కాయి. నేను దక్కాను, నాతో పాటు రుమ దక్కింది. ఇంత ఆనందాన్ని సుగ్రీవుడు అనుభవించగలుగుతున్నాడు. సుదుఃఖం చేయుత పూర్వం ప్రాప్యేదం సుఖముత్తమం ప్రాప్త కాలం నజానీతే విశ్వామిత్రో యథాముని. చాలా కాలం నుంచి సుఖాల్ని అనుభవించకుండా కొండల మీద అరణ్యాల్లోనూ చెట్ల కింద గుహల్లోనూ పడి తిరుగుతున్నాడు కాబట్టి ఇన్నాళ్ళకి అవకాశం వచ్చేటప్పటికి కామమునందు వ్యగ్రత పొంది సమయాన్ని మరిచిపోయాడు. ఏమయ్యా నా భర్త నాలా మరిచిపోయిన వాడు, విశ్వామిత్ర మహర్షి అంతటి వాడు మరిచిపోయాడయ్యా లక్ష్మణ, ఇప్పుడు పేరు చెప్పేసింది. విశ్వామిత్రుడు మరిచిపోయాడయ్యా ఒకనాడు. గుతాచ్యాం కిల సంసక్తో దశవర్షాని లక్ష్మణ అహోమన్యత ధర్మాత్మ విశ్వామిత్రో మహాముని. ఘృతాచితో విశ్వామిత్ర మహర్షి చాలా కాలం గడిపినట్టు మనకు బాలకాండలో చెప్పలేదు. బహుశా మేనకని దృష్టిలో పెట్టుకుని ఘృతాచి అని ఉంటుంది. మేనకతో 10 సంవత్సరముల కాలం గడిపేసిన తర్వాత విశ్వామిత్రుడికి జ్ఞాపకానికి వచ్చింది. అయ్యయ్యో, నేను కామానికి లొంగిపోయి 10 సంవత్సరములు ఈ మేనకతో జీవితం గడిపాను, నా తపస్సు భగ్నమైపోయిందని. ఆ రోజున మేనక వంక చూస్తే అడిగిపోయి మేనక విశ్వామిత్రుడి కాళ్ళ మీద పడుతుంటే మళ్ళీ ప్రసన్నుడై, నీ ఎందు దోషం లేదులే, నువ్వు వెళ్ళిపో అని మేనకను వదిలేసి మళ్ళీ వెళ్ళి తపస్సు చేశాడని మనం బాలకాండలో చెప్పుకోలేదా? అందుకని విశ్వామిత్రుడంతటి వాడు స్త్రీ సుఖమునందు 10 సంవత్సరముల కాలమును ఒక్క రోజులో మరిచిపోయాడు అంతటి తపస్వి. సుగ్రీవుడు ఏపాటి వాడయా? వానరుడు. ఒక వానరుడు తన భార్య ఎందు సుఖం కోసమని మరిచిపోయి ఒక 10-15 రోజులు కాల వ్యతిక్రమణం జరిగితే చంపేస్తావా సుగ్రీవుణ్ణి పట్టుకుని? అలా అయితే అది రెండో వాక్యం పూర్తి చేసింది అనుకోండి, లక్ష్మణుడు ఏమైపోవాలి అని. నహి ప్రాప్తం సహి ప్రాప్తం నజానీతే కాలం కాల విధానకూడదు. అంతంత మాట రావడం నువ్వు ఉపపునకు లొంగిపోవడంతో రాగుతుంది. రుమాం మాం కపిరాజ్యం చ ధనధాన్య వసూని చ రామ ప్రియార్థం సుగ్రీవ త్యజేదితి మతిర్మమ. లక్ష్మణ నీకు ఒక్క మాట చెప్తున్నాను, ఏ రుమయందు ఏ నాయందు ఏ రాజ్యమునందు ఇవాళ ఆనందంతో 10-15 రోజుల సమయాన్ని సుగ్రీవుడు మరిచిపోయాడో అదే సుగ్రీవుడు కృతజ్ఞుడు కాడనిపించుకోవడానికి రామకార్యం కోసం అవసరమైతే నన్ను రుమని రాజ్యాన్ని వదిలేస్తాడు. చాలా నీకు, దానికి సిద్ధంగా ఉన్నాడు. రామకార్యమునందు ఎప్పుడూ ఏమరపాటు లేదు. జరిగిన పొరపాటు కొద్ది ఆలస్యమైంది అన్నది అర్థం. సమానేష్యతి సుగ్రీవ సీతాయాస్తహ రాఘవం శశాంకమివ రోహిణ్యా నిహత్వా రావణం రణే. రావణుడు యుద్ధములో నిహతుడవుతాడు. చంద్రుడితో రోహిణి కలిసినట్టు కొద్ది కాలంలో సుగ్రీవుడు మళ్ళీ సీతారాములు కలిసి ఉండగా చూసేటటువంటి స్థితిని పొందుతాడు, అలా సాయపడతాడు. ఈ మాటల చేత లక్ష్మణుడు మళ్ళీ ప్రసన్నుడైపోతున్నాడు. తన దోషం ఏమిటో తెలుసుకున్నాడు. శతకోటి సహస్రాన్ని లంకాయాం కిల రాక్షస ఆయుతాని చ షట్్రింశ సహస్రాన్ని శతానిచ. నాయనా, లంకలో రాక్షసులు ఎంతమంది ఉన్నారో నీకు తెలుసా? లంకలో ఉన్న రాక్షసుల యొక్క బలం 100,000 కోట్ల రాక్షసులు, 36,000 వందల సంఖ్యలో రాక్షసులు ఉన్నారు. అంతమంది రాక్షసుల్ని నిగ్రహించడానికి తేన సఖ్యారనేహంతు అసహాయేన లక్ష్మణ రావణ కృత కూర్మ క్రూర్మకర్మ క్రూర్మకర్మ క్రూరకర్మ సుగ్రీవేణ విశేషత. అంతమంది రాక్షస బలం లంకలో ఉంటే ఒక్క సుగ్రీవుడు వెళ్ళి ఆ రాక్షసుల్ని మట్టు పెడతాడా? లేకపోతే రాముడు సుగ్రీవుడితో కలిసి వెళ్ళి సుగ్రీవుని ఒక్కడిని నమ్మి మట్టు పెడతాడా? అవతల ఉన్నటువంటి కొన్ని కోట్ల కోట్ల రాక్షసుల్ని మట్టు పెట్టడానికి మనకి కూడా కొన్ని కోట్ల కోట్ల వానర సైన్యం అవసరం ఉంది. అందుకే వానర సైన్యం కోసం కబురు పెట్టాడు. అయితే తారా, నీకెలా తెలిసి ఈ విషయాలు అని నువ్వు అడుగుతావేమో. ఏవం అఖ్యాతవాన్ వాలి సహ్యభిజ్ఞో హరీశ్వర అగమస్తున నమే వ్యక్త శ్రవాత్ తస్మాత్ ప్రవీమ్యహం. ఒకనొక నాడు వాలి బ్రతికున్న రోజులలో నాతో చెప్పాడు రావణాసురుడి దగ్గర అటువంటి రక్షోబలం ఉన్నది అని. అప్పుడు నేను ఆ వాలి దగ్గర విన్నాను. నాకు కూడా యథార్థమునకు తెలియదు పూర్తిగా. అసలు నిజంగా రాక్షస బలం రావణాసురుడి దగ్గర ఎంతుందో ఊహకు కూడా అందదు. అటువంటి వాణ్ణి నిగ్రహించడానికి చాలా మంది వానరులు కావాలి. అందుకనే కబురు చేశాడు, తవహి ముఖం నిరీక్ష కోపాత్ శతజ నిభే నయనే నిరీక్షమానాః హరివర నితానయంతి శాంతిం ప్రథమ భయస్య హి శంకితాస్మ సర్వాః. నువ్వు ఇంత కోపంతో నిలబడి బాణం తీస్తాను బాణం తీస్తానంటే ఆనాడు రామచంద్రమూర్తి యొక్క కోదండము నుంచి వినిర్ముక్తమైనటువంటి బాణము చేత పరలోకగతుడైనటువంటి వాలి వెళ్ళిపోయినటువంటి దృశ్యము జ్ఞాపకానికొచ్చి హృదయం కలుక్కుమనగా ఈ అంతఃపురంలో ఉన్నటువంటి నేను కాని రొమ కాని ఇతర వానర స్త్రీలు కాని సుఖాన్ని పొందలేక భయం భయంతో బిక్కుబిక్కుమంటూ అదే సన్నివేశం గుర్తొచ్చి రోధిస్తూ నీ వంక చూస్తున్నావు. ఒక మిత్రుడైన వాడు అంతఃపురంలోకి వచ్చి ఇలా బాధ పెట్టడం తగునా లక్ష్మణ? నువ్వు ఇలా ప్రవర్తించకూడదు, నీ కోపాన్ని విడిచిపెట్టు అంది. అనేటప్పటికీ లక్ష్మణుడు అన్నాడు, ఇత్యుక్త స్థారయావాక్యం ప్రసృతం ధర్మ సంహితం మృదు స్వభావ సౌమిత్రి ప్రతిజగ్రాహ తత్వజ. అమ్మా, నువ్వు చెప్పిన మాటలు యథార్థమమ్మా, నేను అంగీకరిస్తున్నాను. నేను ఇంక వ్యగ్రతతో ప్రవర్తించను, నేను కోపంతో మాట్లాడను, నేను ప్రసన్నుడనయ్యానమ్మా, నువ్వు చెప్పింది యథార్థమే అన్నాడు. ఎంత అందంగా మాట్లాడిందో చూడండి. విశ్వామిత్రుణ్ణి తీసుకొచ్చింది రంగం మీదకి. అప్పుడు ఎప్పుడైతే విశ్వామిత్రుణ్ణి రంగం మీదకి తీసుకొచ్చిందో తన గురువైనటువంటి వాడి గురించి ఎప్పుడూ చర్చ కూడా ఆయన యొక్క గుణములు గురించి స్తోత్రం జరుగుతుండగా వినాలి, కానీ తన గురువు యొక్క దోషాన్ని ఎవరైనా మాట్లాడుతుంటే శిష్యుడు అక్కడ ఉండకూడదు, వినకూడదు, వెళ్ళిపోవాలి. అందుకని జ్ఞానం ఉన్నవాడైతే అసలు వారి శిష్యుడు వీడు అని తెలిస్తే ఆ గురువు గురించి తక్కువగా శిష్యుడి దగ్గర మాట్లాడకూడదు. ఆ పాపం వాడికి కల్పించినందుకు వీడికా తలం పడుతుంది. అందుకని అమ్మా, నా తప్పు నేను తెలుసుకున్నానమ్మా, నా తప్పు నేను తెలుసుకున్నాను, నేను కోపాన్ని విడిచిపెట్టానమ్మా, నేను ప్రసన్నుడనవుతున్నాను అని లక్ష్మణుడు అనగానే సుగ్రీవుడికి ఎక్కడ లేని సంతోషం వచ్చేసింది. వచ్చేసి తదక్కంతగత మాల్యం చిత్రం బహుగుణం మహత్ చిచ్చేద విమితశ్చాసి సుగ్రీవో వనరేశ్వర. ఒక్కసారి నిలబడిపోయి తన మెళ్ళలో ఉన్న ఈ పుష్పహారాలన్నీ తెంపవతలు మానేసి విషరవతలు మానేసట పారేసి ఒక్కసారి ఆ సుగ్రీవుడు వంక చూసి ప్రణష్ట శ్రీశ్చ కీర్తిశ్చ కపిరాజ్యంచ శాశ్వతం రామప్రసాదాత్ సౌమిత్రే పునఃప్రాప్తం ఇదం మయ సీతాం ప్రాప్స్యతి ధర్మాత్మ వదిష్యతి చరావణం సహాయమాత్రేణ మయ రఘవస్యేన తేజస సహాయ కృత్యం కృత్యం కిం తస్య ఏన సప్త మహాత్రుమాః శైలశ్చ వసుధా చైవ బాణే నైకేన దారితాః. నాయన లక్ష్మణ, నేను రాజ్యాన్ని పోగొట్టుకుంటే భార్యని పోగొట్టుకుంటే రామచంద్రమూర్తి అనుగ్రహంతో తిరిగి వాటిని పొందానయ్యా, రాముడికి నేను సహాయం చెయ్యడమా? రాముడికి సహాయం చేయడానికి నేను ఎంతవాడినయ్యా? ఒక్క బాణాన్ని వింటినారికి సంధిస్తే ఏడు సాలవృక్షములను కొట్టి పాతాల లోకానికి వెళ్ళి భూమిని భేదించి మళ్ళీ పైకొచ్చి ముహూర్త కాలంలో తన తుణీరములో చేసుకోగలిగినటువంటి బాణమును ప్రయోగించగలిగినంతటి సమర్థత కలిగినటువంటి కోదండ విద్యాపారంగతుడైన రామచంద్రమూర్తికి నేను సాయం చేసేవాడినా? కేవలం చూపు చేత బాణ ప్రయోగం చేత లంకని కాల్చేయగలడయ్యా మీ అన్నయ్య? అటువంటి రాముడికి సాయం చేసి రాముడికి సాయం చేసే అదృష్టం సుగ్రీవుడికి కలిగిందన్న మాట చేత కృతార్థుడినవడానికి నేను సిద్ధపడున్నానయ్యా. నన్ను మరొకలా అనుకోకు. ఎదికించిన విక్రాంతం విశ్వాసాత్రణయేనవా ప్రేష్యస్య క్షమితవ్యం మే నకశ్చిన్నాపరాధ్యతి. మా రాముడే కదా, ఏమనుకుంటాళ్లే అని ప్రేమ చేతని కాలాన్ని మర్చిపోయాను. లేకపోతే పంపించాను కదా వానర సైన్యానికి కబురు, పర్వాలేదులే అన్న విశ్వాసంలో మర్చిపోయాను. నేను కాలాన్ని మర్చిపోయినటువంటి మాట యథార్థం లక్ష్మణ, నన్ను క్షమించు, నాది పొరపాటు అయిపోయింది. ఒక్క మాట జ్ఞాపకం పెట్టుకో, నకశ్చిన్న పరాచ్యతి. ప్రపంచంలో పొరపాటు చేయని వాడు ఉంటాడా లక్ష్మణ? అందరూ తప్పు చేసిన వాళ్లే కదా, నాడల్లా తప్పు జరిగింది, అందుకు నిన్ను క్షమించవయ్యా అన్నాడు. భగవంతుడి దగ్గరికి వెళ్ళి, భాగవతుల దగ్గరికి వెళ్ళి ఈ మాట అంటే వాళ్ళు కోపగించలేదు. ఆ మాట అననంతసేపే వెళ్ళి అయా నన్ను క్షమించండి అని ఒక్క మాట అన్నాడా? క్షమించను అనలేరు. అందుకే ఎంతటి మహానుభావులు ఋషులు శాపం ఇస్తే అయా ఎలాగండి అని ఒక్క మాట అనేటప్పటికీ మళ్ళీ తన స్వస్వరూపాన్ని పొందడానికి ఏ ప్రయత్నం చెయ్యాలో, ఎలా వస్తుందో మళ్ళీ అనుగ్రహాన్ని వెంటనే వర్షించేస్తారు. అందుకని ఆ వెళ్ళి చేతులు కట్టుకు నిలబడడం అనేటటువంటిది, క్షమించమని అడగడం అనేటటువంటిది ఎంత పొరపాటు చేసినా ఎలా దిద్దుకోవచ్చో, పెద్దల దగ్గర ఎలా ప్రవర్తించాలో, భేషజం లేకుండా ఎలా మాట్లాడాలో కిష్కిందకాండ మనకి నేర్పుతూ సుగ్రీవుణ్ణి అడ్డుపెట్టి. ఈ మాట వినగానే లక్ష్మణుడు అన్నాడు, సర్వదా హి మమ భ్రాత ననాథో వనరీశ్వర తయా నాథేన సుగ్రీవ తస్రితేన విశేషత. ఏమయ్యా నువ్వు పక్కన నాథుడిగా ఉన్నావయ్యా, మా అన్నగారు రామచంద్రమూర్తికి నీ ఛత్రఛాయలో నీ యొక్క అనుగ్రహంలో రాముడుండగా, రాముడు అనాథేమిటయ్యా, నీ వంటి వాడి నీడలో ఉన్న రాముడు కృతార్థుడు, ఆ పని జరిగి తీరుతుంది అన్నాడు. ఎంత ప్రసన్నుడైపోయాడో చూడండి. క్షమించమనేటప్పటికీ ఇంత మాట వచ్చేసింది నోటి వెంట అని ఇంకొక మాట అన్నాడు, దోషజ్ఞస్సతి సామర్థ్యే కోన్యోభషితమర్హతి వర్జయిత్వామమజ్యేష్టం త్వాం చ వానరసత్తమః. అపారమైన శక్తి ఉండి కూడా తిరగబడకుండా తప్పు జరిగితే అయ్యా నా వల్ల పొరపాటు జరిగిందండి, నన్ను మన్నించండి అని చేతులు కట్టుకుని ఇలా నిలబడి అడగగలిగినటువంటి ధార్మికమైన బుద్ధి మా అన్న రాముడి దగ్గర ఉంది, సుగ్రీవ నీ దగ్గరుంది. మీ ఇద్దరిద్దరేనయ్యా, నీ గుణముల చేత ప్రకాశిస్తున్నావు. ఇప్పుడు నిన్ను చూసి నేను పొంగిపోతున్నానయ్యా. కింటు శీక్రమితో వీర నిష్కామత్వం మయా సహా స్వంతయస్వయస్వత్వం భార్యాహరణ కర్షితం ఇచ్చ శోకాభిభూతస్య శ్రుత్వా రామస్య భాషితం మయాత్వం పురుషాన్యుక్త స్తచ్చత్వం చతుమర్హసి. నువ్వు వచ్చి ఆ ప్రశ్రవణ పర్వత గుహల్లో బాధపడుతున్నటువంటి నీ స్నేహితుడైనటువంటి రాముణ్ణి ఓదార్చవయ్యా. ఒకవేళ ఎన్నడూ ఏడవనటువంటి మా అన్నయ్య కన్నుల వెంట నీరు వచ్చి బాధపడుతూ దీనంగా మాట్లాడడం చేత కోపానికి వశుడనైపోయి అనకూడని మాటలు ఏవైనా నిన్ను ఉద్దేశించి సుగ్రీవా నేను మాట్లాడి ఉండి ఉంటే నన్ను క్షమించవయ్యా అన్నాడు లక్ష్మణుడు. ఇది పెద్దల యొక్క ప్రవర్తన అంటే ఎలా ఉంటుందో చూడండి. గిరిగీసు కూర్చోవడం, గట్టిగా పట్టు కూర్చోవడం వాళ్ళ దగ్గర ఉండవు. ఎంత పట్టుంటుందో అంత విడిపు ఉంటుంది. మీరు ఒక్కొక్కడిని చూడండి, చిన్న విషయానికి, అది పెద్ద విషయం కూడా కాదు, చాలా చిన్న విషయం, ఇంత చిన్న విషయానికి పెద్ద రాత్రాంతం చేసేసి బ్రహ్మ రుద్రాదులు రానివ్వండి ఇంక నేను చేయనంటాడు. నీతో అది చేయించడానికి బ్రహ్మ రుద్రుడు వచ్చి నీకు దర్శనం ఇవ్వాలా? వాళ్ళు నీలోంచి వెళ్ళిపోతే చాలు, అరుపులు అయిపోతాయి. అందుకని ఒక్కొక్కడి మొండితనం ఎంత గట్టిగా ఉంటుందో దాని చేత తనలో రజోగుణం, తనలో తమోగుణం బయట పెట్టుకుంటాడు తప్ప, అలా ఇంకొకరు క్షమించమని అడిగేటప్పటికి ఔదార్యంతో లొంగిపోవడంలో ఉంది శ్రేష్టత్వం అంతా. ఈ మాటలు అన్నట్ట అన్న తర్వాత హనుమని పిలిచారు, ఇంతకుముందే కబురు చేశాను, ఈ భూమండలంలో ఎక్కడెక్కడ ఉన్నటువంటి వానరములు కూడా వచ్చేసేయాలి, 10 రోజుల సమయం ఇస్తున్నాను. 10 రోజులు దాటిపోయిన తరువాత ఏ వానరములైనా ఇక్కడికి చేరితే మాత్రం సుగ్రీవాజ్ఞని అతిక్రమించినట్టే వాళ్ళకి శిరఛేదం విధింపబడుతుంది, అందుచేత తొందరగా వచ్చేయమని చెప్పండి. మలయ పర్వతం మీద ఉన్నవాళ్ళు, హిమాలయ పర్వతాల మీద ఉన్నవాళ్ళు, మహేంద్ర పర్వతం మీద ఉన్నవాళ్ళు, సహ్య పర్వతం మీద ఉన్నవాళ్ళు, వింధ్య పర్వతం మీద ఉన్నవాళ్ళు, ఎక్కడెక్కడున్న వాళ్ళు అందరూ కూడా బయలుదేరి వచ్చేసేయాలి. కాటుక రంగులో ఉన్న వాళ్ళు, బంగారు రంగులో ఉన్న వాళ్ళు, 1000 ఏనుగుల బలం కలిగిన వాళ్ళు, 10 ఏనుగుల బలం కలిగిన వాళ్ళు, 100 ఏనుగుల బలం కలిగిన వాళ్ళు, కొండముచ్చులు, భల్లూకములు, ఎక్కడెక్కడ ఎన్ని కోట్ల కోతులు ఈ భూమండలం మీద ఉన్నాయో ఆ భూమండలము మీద ఉన్నటువంటి కోతులు, కొండముచ్చులు, భల్లూకములు అన్ని నాశాసనంలో బతుకుతున్నవి. 10 రోజులలో రాకపోతే శిరఛేదం విధిస్తానని చెప్పు హనుమ. రాయబారుల్ని పంపు, మంత్రులను పంపు, ఎక్కడున్న వాళ్ళని అక్కడ బయలుదేరి వచ్చేయమను. కొంతమంది నీటి మీద నడుస్తుంటారు, కొంతమంది నీటిలో ఉంటారు, కొంతమంది పర్వతాల మీద ఉంటారు, కొందరు సముద్రాల మీద ఉంటారు, కొందరు చెట్ల మీద ఉంటారు, కొందరు వనాల్లో ఉంటారు. ఎక్కడెక్కడ ఉన్న వానరములకు కబురు వెళ్ళిపోవాలి, వాళ్ళందరూ వచ్చేయాలని చెప్పి కబురు చేశారు. చేసి శిబికిని తెప్పించాడు. మళ్ళీ మహానుభావుడే సామాన్యంగా వెళ్ళాడు, సుగ్రీవుడు అంటే సుగ్రీవుడే. తల్లకి తెప్పించాడు, అందులో కూర్చున్నాడు. అందులో శ్వేతఛత్రం పట్టారు, 100 ఊచల కలిగినటువంటి తెల్లటి గొడుగు పట్టారు. పక్కన చాలా అందమైన వానర స్త్రీలు స్వచ్ఛమైనటువంటి వింజామరలతో వీస్తున్నారు. లక్ష్మణ వచ్చి పల్లకీలో కూర్చో అన్నాడు, తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు. బలం కలిగినటువంటి వానరులు ఆ శిబికని మోసుకుంటూ రాముడు ఉన్నటువంటి ప్రశ్రవణ పర్వత గుహ దగ్గరికి చేరుకున్నాడు. అక్కడికి వెళ్ళాడు, శిబిక దిగాడు దూరం నుంచే. చుట్టూ సుగ్రీవుడు ఇన్నాళ్ళకి బయటకు వచ్చాడని వానరులు అందరూ వచ్చేశారు. గబగబా వెళ్ళాడు, ప్రభు ఏం చేస్తే వాళ్ళు అదే చేస్తారు, అదే సంతోషం వాళ్ళకి. ఆ సుగ్రీవుడు వెళ్ళాడు, రామచంద్రమూర్తిని చూశాడు. ఆయన ఒక చెట్టు కింద కూర్చుని ఉన్నారు. పదయోః పతితం మూర్ధ్యాత ముద్ధాప్య హరీశ్వరం ప్రేమ్నా చ బహుమానాచ్ఛ రఘవ పరిషత్స్వజే. ఒక్కసారి వెళ్ళి తన యొక్క నుదుటి భాగం రామచంద్రమూర్తి పాదములకు తగిలేటట్టుగా వంగి ఆయన పాదాలకి శిరస్సు తగిలేటట్టుగా నమస్కరించాడు. లక్ష్మణుడి దగ్గర అయితే చాలా మాటలు నడిచాయి, రాముడి దగ్గర ఏం లేవు. వెళ్ళి పాదములకు శిరస్సు తగిలేటట్టు నమస్కరించాడు. అంతే, వెంటనే మహానుభావుడు ఒక్కసారి గట్టిగా కౌగిలించేసుకున్నట్ట. రాముడు కౌగిలించేసుకుని అన్నాడు, ధర్మమర్థంచ కామంచాయస్తు కాలేని సేవతే విభజ్యసతతం వీరాసరాజా హరిసత్తమ. సుగ్రీవా నాయన, నువ్వు ఎంత ఖేదపడ్డావో నేను అర్థం చేసుకోగలనయా అనుకున్నాడు మనసులో. ధర్మము, అర్థము, కామము వీటికి కాలాన్ని విడదీసుకోవడంలోనే మనిషి ఎవరిదైనా ప్రాజ్ఞత ఉందయా అన్నాడు. నిజంగా ఎంత గొప్ప మాటో చూడండి, కాలమంతా టీవీకి, కాలమంతా మ్యాగజైన్లకి, కాలమంతా కుటుంబానికి, కాలమంతా డబ్బు సంపాదించడానికి కాదు. బ్రాహ్మీ ముహూర్తం అనొకటి ఉంది, ప్రయత్నపూర్వకంగా సూర్యోదయానికి ముందు నిద్ర లేవడం, ఉదయకాలంలో కొన్ని గంటల సేపు పూజామందిరంలో తాను గడపడం, మంత్రానుష్ఠానం చేసుకోవడం, సంధ్యావందనం చేసుకోవడం, దేవతార్చన చేసుకోవడం, దానికి ఆ సమయం కేటాయింపబడాలి. మధ్యాహ్న కాలము, అసుర సంధ్య కాలము, మళ్ళీ అసుర సంధ్య వేళ కూడా పరమ పవిత్రం, దేవతారాధనకు ఉపయోగపడాలి. ఎందుకంటే సంధ్యారంభ విజృంభితం శృతిశర స్థానంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామసృత్సద్వాసనాశోభితం భోగీంద్రాభరణం సమస్త సుమన పూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలింగితం అంటారు శంకర భగవత్పాదులు శివానంద లహరిలో. ఆ సంధ్యాకాలం పరమశివుడు నర్తన చేస్తూ ఉంటాడు, అది పరమ పవిత్రమైనటువంటి కాలం, అప్పుడు నిద్రపోవడం కూడా కుదరదు. అందుకని ఆ సమయంలో సంధ్యావందనం చెయ్యాలి, దేవతార్చన చెయ్యాలి. తన భార్యతో కామోపభోగమునందు గడపడానికి కూడా పెద్దలు నిర్ణయించారు, దానికి ఒక వేళ నిర్ణయించారు. చీకటి పడిన తర్వాత రాత్రి వేళ మాత్రమే భోగం అనుభవించడానికి కేటాయించారు, తప్ప ధర్మము చెయ్యవలసిన సమయంలో అర్థాన్ని, అర్థం సంపాదించవలసిన సమయంలో ధర్మాన్ని, ధర్మార్థములు సంపాదించవలసిన సమయంలో కామాన్ని, కామం అనుభవించవలసిన సమయంలో ధర్మాన్ని అనుష్ఠానం చెయ్యకూడదు. ఎప్పుడు ఏది అనుష్ఠానం చెయ్యాలో అప్పుడు అది అనుష్ఠానం చెయ్యాలి. నాకు భక్తి ఎక్కువైపోయిందండని అలవాటు లేని పనులు, ఇంట్లో సత్కాల పూజ లేని వాళ్ళు లేచి అర్ధరాత్రి 12 గంటలకి పూజలు చేయడాలు, చిత్ర విచిత్రమైన పూజలు వచ్చేస్తున్నాయి ఇవాళ ప్రపంచంలో చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తోంది. నేను ఒకరి ఇంటికి వెళ్ళాను. ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఎండిపోయిన పువ్వులన్నీ ఉన్నాయి పూజామందిరం. అదేమమ్మా పువ్వులు తీయరా పూజామందిరంలోంచి నిర్మాల్యము అన్నాను. అంటే అలా తీయకూడదు కదండి అన్నారు. అదేమిటమ్మా పూజామందిరంలో నిర్మాల్యం తీయకపోవడం ఏమిటి తల్లి, మనం బట్ట విప్పట్లేదా అంతే తప్ప ఈ పంచమీదే మళ్ళీ రేపు పొద్దున్న ఇంకో పంచ కట్టేసుకుంటానా, కట్టుకోను కదా. పంచ మార్చినట్టే నిర్మాల్యం కూడా తీసేయాలి కదమ్మా, కళ్ళకద్దుకని నిర్మాల్యం తీయకపోవడం ఏమిటి అంటే ఇంట్లేమోనండి, ఎవరో చెప్పారు నిర్మాల్యం తీయకూడదని, అందుకని చెప్పి మా ఇంట్లో నిర్మాల్యం తీయమండి. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం, నేను ఒకళ్ళ ఇంట్లో ఉన్నది, మా ఇంట్లో మొగాళ్ళు పూజ చేస్తే అచ్చి రాదండి, అందుకని తువ్వాలు కట్టుకుని అగరత్తే తిప్పుతారు, తువ్వాలు కట్టుకుని అగరత్తే తిప్పితే అచ్చి వచ్చింది అని వచ్చే ఏమిటి వస్తుంది, తువ్వాలు తిప్పి అగరత్త తిప్పుతో నువ్వు మనిషి జన్మెత్తి బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి ఉపనయనం చేసుకుని యజ్ఞోపవీతం వేసుకుని నీ బతుకు అందుక తువ్వాలు కట్టుకుని అగరత్త తిప్పుతావు భగవంతుడికి, నువ్వు కూర్చుని పూజ చేస్తే భగవంతుడికి కోపం వచ్చేసి నీ ఇంట్లో లేనిపోని ప్రమాదాలు తెస్తాడా, ఎవడు చెప్పిన మాటలు ఇవన్నీ, చిత్ర విచిత్రమైన పూజలు, చిత్ర విచిత్రమైన అభిప్రాయాలు, చిత్ర విచిత్రమైన లక్షణాలు. ఒక మంచి ఏదైనా చెప్తామని అనుకున్నారనుకోండి, మీరు మొట్టమొదట వచ్చే ప్రశ్న ఏంటంటే రామాయణం విన్నాం, ఇందులో మన జీవితాన్ని బాగు చేసుకోవడానికి ఎంత పనికి వస్తుంది కాదు, చొప్పదంటూ ప్రశ్నలన్నీ పట్టుకొచ్చి దానివల్ల నీ జీవితం మారేది ఏమాత్రం ఉండదు. రాముడు ఎప్పుడు పుడితే నీకెందుకు, రాముడికి లక్ష్మణుడికి 1000 సంవత్సరాలు తేడా ఉంటే నీకెందుకు, సీతమ్మ పెద్దదా రాముడు పెద్ద, వాళ్ళకి వీళ్ళకి మధ్యలో రోజులెన్ని, యాగం ఎన్ని రోజులు చేశారు, ఆ రోజులకి పగళ్ళెన్ని, రాత్రి ఎన్ని, గంటలెన్ని, నిమిషాలెన్ని, నీ జీవితం బాగుపడిందా దీనికి? నీ రామాయణం విన్నది నీ జీవితం మార్చుకోవడానికి ఉపయోగించుకో, నీకు అక్కర్లేని విషయాల్లో నీ బుర్ర పెట్టకు, ఇంకోటి బుర్ర పాడు చేయకు. అదో పెద్ద ప్రాజ్ఞత అనుకుంటారు, అనుకుని లేనిపోని విషయాలన్నీ తీసుకొస్తూ ఉంటారు, అనవసరపు విషయాలు. దీపం పెట్టుకోండమ్మా అన్నాం అనుకోండి, రెండొత్తులు వేయాలా ఒకొత్తు వేయాలా? అమ్మ రెండొత్తులు వేసుకోండమ్మా, అమ్మ అంటే వాళ్లే అన్నట్టు ఉంటుంది, రెండొత్తులు వేసుకోండి అయ్యా అన్నాం అనుకోండి, అగ్గిపుల్లతో వెలిగించాలా అండి అగరపుల్లతో వెలిగించాలా? ఇంకా దానికి అంతం ఉండదు. అసలు దీపం వెలిగించు అని చెప్పిన వాడు అమ్మ నా బుద్ధి గడ్డి తినేసింది నన్ను క్షమించండి, ఎప్పుడు నా ఒంట్లో ఊపిరుండగా మిమ్మల్ని దీపం పెట్టమని అడిగితే మీ కాలి చెప్పెట్టి కొట్టండి అమ్మా నన్ను అని వెళ్ళిపోవాలి వాడు. ఇవాడా అంత హాస్యాస్పదమైన ప్రశ్నలు, ఈ ప్రశ్న మనం అడగడం వల్ల మన జీవితం ఏమి ఉద్ధరింపబడుతుంది, ఈ ప్రశ్నలో నిజాయితీ ఏమైనా ఉందా? గోయింగ్ ఫర్ అన్ ఇంట్రోస్పెక్షన్ బిఫోర్ గోయింగ్ జస్ట్ పోజింగ్ ఎ లీనియంట్ క్వశ్చన్ టు సమ్ అదర్ ప్రొఫెలో, ముందు లోపల ఆత్మవిచక్షణ జరగాలి, ఈ ప్రశ్న వేసే ముందు ఈ ప్రశ్న అవసరమా, ఈ ప్రశ్న వల్ల నా జీవితం ఏమైనా ఉద్ధరింపబడుతుందా? అది నిన్ను నువ్వు ప్రశ్నించుకోవడం మానేసి తేరగా దొరికాడని ఎవడైనా చెప్పేవాడు దొరికితే ఏ ప్రశ్న పరంపర, వాడు వెర్రాడు దొరికాడు నీకు ప్రపంచంలో. అందుకని ఏమవుతుందంటే ప్రశ్నలకు భయపడిపోయి అసలు చెప్పేవాడు కూడా అమ్మో వాళ్ళు వచ్చారంటే పారిపోతున్నారు. అందుకని ఇంత దారుణమైన స్థితి వచ్చేసింది ప్రపంచం. అందుకని చెప్పినటువంటి మాట వినడం అంటే ఏమిటో నేర్చుకోవాలి. అందుకని ఇంతకీ ఎందుకు చెప్పారంటే ఈ మాట, మహానుభావుడు రామచంద్రమూర్తి దగ్గరికి వచ్చి నమస్కారం చేస్తే ఆయన చెప్పాడు, ఏమయ్యా ధర్మము అర్థము కామము వీటికి కాలమును భాగించుకోవడం నేర్చుకో, అలా భాగించుకోవడం నీకు నేర్చుకోలేదు కాబట్టి, నీకు చేత కాలేదు కాబట్టి ఇంత ప్రమాదం వచ్చింది, కేవల ధర్మ కేవల కామాన్ని పట్టుకుని ఉండిపోయావు, ఎంత ప్రమాదానికి వెళ్ళిపోయావో చూసావా. లక్ష్మణుడిలా మాట్లాడాడు రాముడు, రాముడు మాట్లాడితే అందంగా ఉంటుంది, ఇద్దరికి తేడా చూడండి, ఎక్కువ శ్లోకాలు చూపించడం కుదరదు, అందుకని ఒక శ్లోకం చూపిస్తాను మీకు. హిత్వాధర్మం తదార్థం చ కామం యస్తు నిషేవతే స వృక్షాగ్రే యథాసక్త పతిత ప్రతిబుధ్యతే. కేవలము కామమునందు మాత్రమే జీవితాన్ని నిక్షిప్తం చేసుకున్నవాడు, దానికే ఉపయోగించుకుంటున్నవాడు చెట్టు చిన్నరి కొమ్మ మీద నిద్రపోతున్న వాడితో సమానం రా సుగ్రీవా, వాడు ఎలా పడిపోతాడో అలా ఒక్క పురుషార్థాన్ని మాత్రమే పట్టుకున్నవాడు దెబ్బతింటాడు రా, అది కామమే కాదు అర్థమే కావచ్చు. ఎందుకు పుట్టావంటే డబ్బు సంపాదించడానికే, ఓవర్ టైం పార్ట్ టైం మెయిన్ ఉద్యోగం, ఎందుకు ఇవన్నీ తినడానికి లేక కాదు, డబ్బు తక్కువై కాదు, ఎంత సంపాదన సంపాదించి 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 అల్లావుద్దీన్ ఖిల్జీ ఏమయ్యాడు, మణుగుల మణుగుల బంగారం దక్షిణ భారతదేశానికి వచ్చి ఓరుగల సామ్రాజ్యాన్ని కొల్లగొట్టి పట్టుకుపోయాడు, పట్టుకుపోయి చిట్ట చివర చచ్చిపోయే సమయం వస్తే కోశాగారంలోకి వెళ్ళి బంగారు కణికల వంక చూసి నేను వెళ్ళిపోతున్నాను ఈ బంగారం ఏమైపోతుందో అని నాలుక తరచుకు చచ్చిపోయాడు, పళ్ళకి పళ్ళ మధ్యలో పెట్టుకుని పట్టుకెళ్ళాడా రవ్వంతా బంగారం పట్టుకెళ్ళలా, ఏమిటి పట్టుకెళ్తావు. అందుకే మహానుభావుడు నృసింహ శతకంలో ఒక మాట అంటాడు ఆయన, తల్లి గర్భము నుండి ధనము తాడెవ్వడు వెళ్ళిపోయడి నాడు వెంటరాదు, లక్షాధికారైన లవణమన్నమే కాని మెరుగు బంగారంబు మింగబోడు. విత్తమర్జన చేసి విర్రవీగుట కాని కూడపెట్టిన సొమ్ము కుడువలేడు. పుందుగామరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మము లేక దాచి దాచి తుదకు దొంగలకిత్తురో దొరలకవును. తేనె చుంటీగలియవా తెరువులకు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర అంటాడు. కేవలము అర్థమునందు జీవితం నాశనం అయిపోయినా పనికొచ్చేది ఉండదు. మీకు నిన్నటి రోజున ఒక మాట చెప్పాను, బ్యాంక్ అకౌంట్ లో డబ్బు ఉన్నంతసేపే చెక్ యాక్సెప్ట్ అవుతుంది బ్యాంక్ లో, అయిపోయిన తర్వాత చెక్ యాక్సెప్ట్ చేయరు. మీరు చేసుకున్న పుణ్యం ఉన్నంతసేపే మీకు ఆ పుణ్యము ఆదాయంగా యశస్సుగా బిడ్డలుగా ఆరోగ్యంగా వస్తూ ఉంటుంది. ఆ పుణ్యం అయిపోయింది అనుకోండి, ఇంకా ఆ తర్వాత మీరు వేరొకరిని సుఖపెట్టడానికి అవకాశం ఉండదు. ఆనాడు భ్రష్టుడై వచ్చే జన్మలో పూర్వజన్మలలో పుణ్యాన్ని ఈ జన్మలో అనుభవించేశావు, ఈ జన్మలో నువ్వు చేసుకున్న పుణ్యం లేదు. వచ్చే జన్మలో ఈ జన్మలో ఇక్కడ అనుభవించిన వాడు వచ్చే జన్మలో పక్క ఇంట్లో పుట్టి అదే అపార్ట్మెంట్ లో పైన కూర్చొని మధురాన్నాన్ని తిని సువాసనతో కూడినటువంటి పాత్రని పని మనిషికి ఇచ్చి తోవించావు. ఆకలేస్తోంది బాబాయ్ అంటే ఆకల ముందు గిన్నె అంటుదో అన్నావు. యాలుకల వాసన గుప్పు అంటున్న పాత్ర చింతపండుతో తోవి నువ్వు చూడకుండా కళ్ళొత్తుకుంది. కానీ ఈ పాపాన్ని చూస్తున్న వాడు వేరొకడు ఉన్నాడు. మధురాన్నమును నువ్వు ఒక్కడివే తిన్న పాపమునకు ఉపాధి అదే, మళ్ళీ అదే పని మనిషిగా నువ్వు వస్తావు. ఆ పని మనిషే యజమానురాలుగా వస్తున్నప్పుడు అనుభవిస్తావు. మళ్ళీ వారిల్లు సొచ్చి కడవల దోరంబుగ నెయ్యి త్రాగితుగ నా కడవల్ వారింట నీసుతుండెడ వారికి వీరికి నీ పెద్ద వదయ్య సతి ఆడంజని మీగడ పెరుగోడక నీ సుతుడు త్రావి ఒక ఇంచుకు తా కోడలి మూతిందరి మీద కోడలు ముచ్చలు చూత్త కొటెల తాంగి అని పోటన గారు భాగవతంలో ఆంధ్రీకరిస్తూ చెప్తారు. ధర్మం తప్పిపోతే బతుకులు ఎలా వెళ్ళిపోతాయి. అందుకని ధర్మార్థ కామములకు సమయాన్ని భాగించుకోవడం నేర్చుకోవయా సుగ్రీవా, లేకపోతే చెట్టు చివర పడుకున్న వాడిలా అయిపోతావు. ఆనాడు రాముడు సుగ్రీవుడికి చెప్పింది కాలంతో సంబంధం ఏం లేదు, ఎన్ని కోట్ల సంవత్సరాల వెనకాల చెప్పాడు నీకు అనవసరం. నీకు ఇప్పుడు పనికొస్తోందా లేదా అది ప్రస్తుతం, దాన్ని నువ్వు గుర్తెట్టుకో చాలు. ఇప్పుడైనా నువ్వు ధర్మమును మర్చిపోయి అర్థమునందు కాని కామమునందు కాని వ్యగ్రతని పొందితే నువ్వు చెట్టు చివర పడుకున్న వాడివే. అందుకని రామాయణం జీవించి ఉంది. అందుకని బ్రహ్మగారు మాట అన్నారు, ఎంత కాలము పర్వతములుంటాయో ఎంత కాలము నదులుంటాయో అంతకాలము రామాయణం చెప్పబడవలసిందే, వినవలసిందే, మనుష్య జీవితాన్ని మార్చుకోవలసిందే. రామాయణం కన్నా ఆదర్శం ఇంకా ఉండదు కాబట్టి మనిషిని దిద్దడానికి. అందుకని ఈ మాట చెప్తే ఏమ ముక్తస్తు సుగ్రీవో రామం వచనమబ్రవీత్ ప్రాష్టా శ్రీశ్చ కీర్తిశ్చాకపిరాజ్యం చ శాశ్వతం తత్ప్రసాదాన్ మహాబాహో పునః ప్రాప్తమిదం మయా తమ దేవా ప్రసాదాచ్చ భ్రాతుశ్చ దేతాంబర కృతం కృతం స ప్రతికుర్యాద్యః పురుషాణాం సదూషకః వృక్షాశ్చ వానరాశూరా గోలాంగూల గోలాంగూలాశ్చ రాఘవ కాంతార వన దుర్గాణాం అభిజ్ఞో ఘోర దర్శనాః. మహానుభావ రామ నువ్విచ్చినటువంటి ఫలంకడానికి రాజ్యం కానీ భార్య కానీ నేను కృతజ్ఞుడను కానయ్యా. అదిగో వచ్చేస్తున్నాయి కొన్ని కోట్ల వానరములు వస్తున్నాయి, భల్లూకములు వస్తున్నాయి, కొండముచ్చులు వస్తున్నాయి, ఈ వీటన్నింటితో ఏ కార్యం చెయ్యాలో నన్ను శాసించు అన్నాడు. అంటే నీ వంటి మిత్రులు దొరకడం నా అదృష్టమయ్యా. సీత ఈ భూమండలంలో ఎక్కడుంది, ప్రాణములతో ఉన్నదా ప్రాణములు తీయబడినదా, ఏ పరిస్థితులలో ఉన్నది ఎక్కడ ఉన్నది అన్నది ముందు జాడ కనిపెట్టబడాలి. దానికోసమని నాకు ఉపకారం చెయ్యవలసినది, వానరులను అన్ని దిక్కులకి పంపించి అన్వేషణము జరిగేటట్టుగా చూడవలసినది అన్నారు. ఈలోగా ఏదో పెద్ద లారీయో హెలికాప్టర్ పైనుంచి కిందకి దిగ్గానే చూడండి దుమ్ము ఎలా పైకి లేస్తుందో, అలా పెద్ద దుమ్ము ధూళి పెద్ద అరుపులు కేకలు వినపడ్డాయి. ఏమిటని చూశారు, దిశ పర్యాకులాశ్చాసన్ రజసాతేన మూర్ఛత చితాలచ మహీ సర్వాసశైల వనకానలాహ. కోట్ల 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 వానరములు వచ్చేసాయి. అవి వచ్చేయడంలో చెట్ల మీద వానరములే, నీటి మీద వానరములే, సరస్సుల్లో వానరములే, కొండల మీద వానరములే, అరణ్యములలో వానరములే, ఎక్కడ చూసినా వానరములే, భూమి మీద అంగుళం చోట్లేదు. అలా వచ్చి నిలబడిపోయాయి. నిలబడిపోయేటప్పటికి అవన్నీ చేస్తున్నటువంటి కిలకిలలు వాటి నమస్కారాలు, ఇందులో పెద్దవాళ్ళు వస్తున్నారు షేక్ హ్యాండ్ ఇస్తున్నారు చేతులు పట్టుకుని కొంతమంది నిలబడ్డారు, కొంతమంది నమస్కారం పెడుతున్నారు, కొంతమంది కాళ్ళ మీద పడుతున్నారు, కొంతమంది మాట్లాడుతున్నారు సుగ్రీవుడు వీళ్ళందరితో. అకస్మాత్తుగా చాలా ఉత్సాహవంతుడైపోయి వీళ్ళందరితో మాట్లాడుతున్నాడు. ఇంతమంది వానరుల్ని చూసి, పిల్లల్ని చూడండి, ఓ విజిల్ వేసి అందరి పిల్లలు లోపలికి వచ్చేసిన తర్వాత పీటీ మేస్టర్ స్టేజ్ మీద నిలిచి డిస్పర్స్ ఆల్ స్టూడెంట్స్ ఫాల్ ఇన్ లైన్స్ అంటారు. అనగానే అందరూ టకా 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 లైన్స్ లోకి వచ్చేస్తారు. అలా సుగ్రీవుడు అన్నాడు, ఏమిటో ఎలరే, ఇంతమంది వానరులు ఆ కొండల మీద, నదుల మీద, సరస్సుల్లో, చెట్ల మీద, పుట్టల మీద ఇలా నిలబడిపోతే ఎవరెవరి కాలు ఎవరెవరు వచ్చారో నాకు తెలియట్లేదు, మీ అందరూ సరిగ్గా నిచ్చండి అన్నాడు. అనేటప్పటికి అంతే, ఎంత వానరులు వానరులైతే మాత్రం సుగ్రీవుడు ఆజ్ఞ, సుగ్రీవుడు ఆజ్ఞే, ఎవరెవరు ఎంతమందిని తీసుకొచ్చారో వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని నిలబడ్డారట. నిలబడితే ఎవరు ఎంతెంత మందిని తెచ్చారో చెప్పండి రా నాకు అన్నాడు సుగ్రీవుడు. అంటే వాళ్ళు చెప్పారు, మహానుభావ, సూర్యాస్తమయ పర్వతం నుండి 10 కోట్ల మంది వానరాలు వచ్చాయి. శతబలి అనేటటువంటి వానరుడు 100 కోట్ల వానరములతో వచ్చాడు. సుషేణుడు లెక్క పెట్టడానికి వీలు లేనన్ని 1000 కోట్ల మంది వానరాల్ని పట్టుకొచ్చాడు తార తండ్రి. ఇంకా రుమ తండ్రి 1000 కోట్ల వానరములతో వచ్చేశాడు. మహానుభావుడైనటువంటి హనుమ యొక్క తండ్రి కేసరి, ఆయన 1000 కోట్ల వానరములతో వచ్చారు. గవాక్షుడు 1000 కోట్ల కొండబుచ్చుతో వచ్చాడు. ధూమ్రుడు 2000 కోట్ల భల్లూకములతో వచ్చాడు. ధనసుడు 3 కోట్ల వానరములతో వచ్చాడు. నీలుడు 10 కోట్ల నల్ల కాటుక రాశి వంటి దేహం కలిగినటువంటి కోతులతో వచ్చాడు. గవయుడు 5 కోట్ల వానరాలతో వచ్చాడు. దరీముఖుడు 1000 కోట్ల వానరాలతో వచ్చాడు. మైంద ద్విధులు అశ్వినీ దేవతల్లా 1000 కోట్ల వానరాల్ని పట్టుకొచ్చారు. గజుడు 3 కోట్ల వానరాల్ని పట్టుకొచ్చాడు. జాంబవంతుడు 10 కోట్ల భల్లూకాల్ని పట్టుకొచ్చాడు. రమణుడు 100 కోట్ల వానరాల్ని పట్టుకొచ్చాడు. గంధమాధరుడు ఎడం చేతి వైపు 10,000 కోట్ల వానరాల్ని, కుడి చేతి వైపు 1,00,000 కోట్ల వానరాల్ని పట్టుకొని వచ్చాడు. అంగదుడు 1000 పద్మాల వానరాల్ని, 100 శంకువుల వానరాల్ని పట్టుకొని వచ్చాడు. తారుడు 5 కోట్ల వానరాల్ని పట్టుకొచ్చాడు. ఇంద్రజానువు 11 కోట్ల వానరాల్ని పట్టుకొచ్చాడు. రంభుడు ఆయుతము, సహస్రము, శతము. దుర్ముఖుడు 2 కోట్ల వానరాల్ని పట్టుకొచ్చాడు. హనుమ కైలాస శిఖరాల్లో అంతంత ఎత్తు దేహాలున్నటువంటి, వజ్రం లాంటి కాయాలు ఉన్నటువంటి 1000 కోట్ల మంది వానరులతో వచ్చారు. నలుడు ఏదో 1116 చదివించినట్టు 100 కోట్ల 1000 మంది వానరములతో వచ్చాడు. అయ్యా వీళ్ళందరూ కలిసి వచ్చేశారయ్యా అన్నారు. ఒరే వీళ్ళందరూ ఇన్ని కోట్లు 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 వచ్చేశారా, ఈ కోట్లను అసలు రేపు పొద్దున్న అన్నపానీయాలు ఏర్పాటు చేయాలి, వీళ్ళకి ఇన్ని తేనె బాటిల్స్ పంపించండి అని చెప్పాలి, కోశాగారంలోంచి ఇన్ని బత్తాయి పళ్ళు, ఇన్ని యాపిల్ పళ్ళు లెక్క చెప్పాలి కదా, ఈ కోట్లన్నీ కూడితే ఎలా వచ్చింది రా ఇంకా అన్నాడు సుగ్రీవుడు. అంటే వాళ్ళు అన్నారు, అయ్యా 10,000 కోట్లు అయితే ఒక ఆయుధం, 100,000 కోట్లు అయితే శంకు, అలాంటి 1000 శంకువులు అయితే ఒక అద్భుతం, 10 అద్భుతములు అయితే ఒక మధ్యం, 10 మధ్యములు అయితే ఒక అంత్యం, 20 అంచములు అయితే ఒక సముద్రం, 30 సముద్రములు అయితే ఒక పరార్థం, అలాంటి పరార్థాలు 1000 ఉన్నాయి ఇక్కడ అన్నారు. అన్ని కోట్ల 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 వానరములు, భల్లూకములు, కొండముచ్చులు, నల్లకోతులు, పొడుగుకోతులు, ఎర్రకోతులు, పచ్చకోతులు. నేను ఆ శ్లోకాలు ఎందుకు నొదిరిశాను, మెరిసిపోతున్న కళ్ళతో ఉన్న కోతులు, పొడుగాటి తోక కోతులు, పొట్టి తోక కోతులు, అరిచే కోతులు, కోరలున్న కోతులు, ఎన్ని రకాల కోతులు, ఇన్ని కోతులు, ఇన్ని కొండముచ్చులు, ఇన్ని భల్లూకములు వచ్చి మొత్తం చీకటైపోయింది అంతే కిష్కిందంతా. అలా వచ్చి నింపేశారు ప్రాంతాన్నంతటి. నింపేస్తే చూశాడు రాముడి ఒక్క చుట్టూ పొంగిపోయాట రాముడు. సుగ్రీవ అయ్యేవి సైన్యం, రామాబులు సైన్యం చూస్తాం కానీ అబ్బా చూస్తేనే వచ్చదు కాదు, అయ్యేవి వానర సైన్యం పిలిపించారా నాయన అని పరమానంద భరితుడైపోయి ఇప్పుడు పంపించాలి కదా. అందుకని మొట్టమొదట ఆ తూర్పు దిక్కు వెళ్ళవలసినటువంటి వాడిని తూర్పుతో మొదలెట్టాడు సుగ్రీవుడు. అందుకని ఏవముక్తస్తు సుగ్రీవో వినతం నామ యూధపం అబ్రవీద్రామ సాన్నిధ్యే లక్ష్మణస్య చ ధీమత. ఆ వినతుడు అనబడేటటువంటి వానరాన్ని పిలిచాడు. ఆయన 100,000 మందితో బయలుదేరి నువ్వు తూర్పు దిక్కుగా వెళ్ళు, నీకు 4 నెలలు సమయం ఇస్తున్నాను, 4 నెలలలో సీతమ్మ తల్లి యొక్క జాన కనిపెట్టాలి, నువ్వు తూర్పు దిక్కుగా ప్రయాణం చేసి వెళ్ళాలి. తూర్పు దిక్కుగా ప్రయాణం చేసి వెళ్ళమంటే ఏదో 2 మైళ్ళు వెనక్కి వచ్చేయడం కాదు, ఎంత దూరం వెళ్ళాలో తెలుసా, ఎక్కడ వరకు వెళ్ళాలో తెలుసా, నదీం భాగీరథీం రమ్యాం సరయూం కౌశికీం తథా కాళిందీం యమునాం రమ్యాం యమునంచ మహాగిరిం సరస్వతీం చ సింధుం చ శోణం నిలిబోధకం మహీం కామహీం చైవ శైల కామన శోభితాం బ్రహ్మావాన్ విదేహాంశ్చ మానవాన్ కాశికోసలాన్ మగధాంశ్చ మహాగ్రామాన్ పుండ్రాన్ వంగాంశ్ తథైవ చ పట్టణం కోశకారాణాం భూమిం చ రచతారకాం సర్వమేతద్ విచేతవ్యం మార్గయద్భిస్తతస్తతః రామస్య రహితాం భార్యాం సీతాం దశరథస్ స్పృశాం సముద్రం అవగాఢాన్ చ పర్వతాన్ రుతనాని చ మందరస్యతయే కోటిం సంసృతాః కేచిదాయతాం కర్ణ ప్రవర్ణతాశ్చైవ తథా చాస్త్యోష్ఠకార్ణకాః ఘోర లోహముఖాశ్చైవ జలమాశ్చైకపాతకాః అక్షయా బలవంతశ్చ పురుషాః పురుషాతకాః కిరాతా కర్ణచూడశ్చ హేమాంగాః ప్రియదక్షిణాః ఆమమీనాశతాస్తత్ర కిరాతాద్వీపవాసినః అంతర్జల జలాఘోరా నవవ్యాఘ్రా ఇతి శ్రుతాః పామాని కర్త ఓదుముంది. ఈ మాట ఇంకొకరు అనగలరా? అప్పుడు పామిని మాట రాముడు ఎవరో, రాముడి కోదండానికి ఉన్న శక్తి ఏమిటో, ఎంత ధర్మాధర్మ విచక్షణ చేసి పుట్టుకలు ఉత్తరించేస్తారు. ఇది సుగ్రీవాజ్ఞ, జ్ఞాపకం పెట్టుకోండి, బయలుదేరండి. శుభం భూయాం అన్నాడు. తూర్పు దిక్కు వెళ్ళవలసినటువంటి వానులు మనకు అన్నిటికీ కూడా ఇచ్చాడు, అనుజ్ఞనిచ్చాడు. తర్వాత దక్షిణ దిక్కు వెళ్ళవలసినటువంటి వాళ్ళని చూశాడు. నీలమగ్ని సుతం చైవ హనుమంతం చ వానరం, పితామహ సుతం చైవ జంభవంతం మహాబలం, సుహోత్రం చ శరారిం చ సరగుల్మం తథైవ చ గజం గవాక్షం గవయం సుషేణం వృషభం తథా మైందం చ దివిజం చైవ విజయం గద్ధమాదనం, ఉల్కాముఖ వసంగం చ హుతాసన సుతాంభౌ అంగద ప్రముఖాన్ వీరాన్ వీరక్కవిగణేశ్వర వేగ విక్రమ సంపన్నాన్ సందిదేశ విశేషవిత్ దేశామగ్రే సరంచైవ మహాబల వధాంగరం విధాయ హరివీరాణ ఆదిశ మదిశ దక్షిణాం దిశం. ఆ దక్షిణ దిక్కు వెళ్ళవలసినటువంటి వానరుల యొక్క జాబితాను ఒక్కసారి చదివాడు. నీలుడు, హనుమంతుడు, జాంబవంతుడు, సుహోత, శరారి, శరగుల్ముడు, గజుడు, గవాక్షుడు, గవయుడు, ఆ తర్వాత మైందుడు, వివిధుడు, విజయుడు, గంధమాదనుడు, ఉల్కాముగుడు, అసంగుడు, హుతాసనుడు, వీళ్ళందరికీ నాయకుడుగా యువరాజు అయినటువంటి అంగదుడు. బయలుదేరి మీ అందరూ దక్షిణ దిక్కుకు బయలుదేరండి అన్నాడు. అనేటప్పటికీ వీళ్ళందరూ పరమ సంతోషంగా వచ్చేశారు. వీళ్ళ వెనకాతల కొన్ని లక్షల వానరములను పెట్టాడు. పెట్టి, అబ్బాయి మీరు బయలుదేరి వెళ్ళడం అంటే ఎలా వెళ్ళాలో తెలుసా? దక్షిణ దిక్కుకు వెళ్ళినప్పుడు నేను చెప్పినంత వరకు వెళ్ళి రావాలి. ఎంత దూరం అది? సహస్ర సంవింధ్యం నానాద్రుమలతాయుతం నర్మదాంచ నదీం దుర్గాం మహోరగ నిషేవితాం తతో గోదావరీం రమ్యాం కృష్ణవేణీ మహానదీం వరదాంచ మహాభాగాం మహోరగ నివేశితాం నిషేవితాం. అక్కడ 1000 శిఖరములతో కూడినటువంటి వింజ పర్వతం దగ్గరికి వెళ్ళాలి. ఆ పర్వతం అంతా వెతకాలి, శిఖరాలు వెతకాలి, గుహలు వెతకాలి, అక్కడ ఉన్నటువంటి ఉద్యానవనాలు వెతకాలి, అందులో ఉన్న తోటలు వెతకాలి, చెట్లు వెతకాలి, ఆ చెట్లకు ఉండేటటువంటి పెద్ద పెద్ద తొర్రల్లో వెతకాలి, గోదావరిలో వెతకాలి, కృష్ణవేణిలో వెతకాలి, ఈ రెండు నదులను దాటాలి, వరదా నది దగ్గరికి వెళ్ళాలి, ఆ నదిలో పాములుంటాయి, ఆ వరదా నదిలో కూడా జాగ్రత్తగా వెతకాలి, ఆ తరువాత అక్కడి నుంచి మేకల దేశము, ఉత్కల దేశము, దశార్మ నగరములు, అభ్రవంతి, అవంతి మొదలైనటువంటి నగరాలకు వెళ్ళాలి. ఆ నగరాల్లో ఉన్నటువంటి అన్ని ఇళ్ళు వెతకాలి, ప్రాసాదములు వెతకాలి, ప్రతి ఇంట్లో వెతకాలి, అన్ని వీధుల్లో వెతకాలి, సీతమ్మ ఎక్కడుందో చూడాలి. విదర్భ, రుష్టిక, మాహి, మచ్చ, కళింగ కౌశిక, ఆంధ్ర, పుండ్ర, చోళ, పాండ్య, కేరళ మొదలైనటువంటి రాజ్యములన్నిటిలో వెతికేయాలి. మలయ పర్వతం మీదకి వెళ్ళాలి, అక్కడంతా వెతకాలి, చంద్రవృక్షాల మీద వెతకాలి, కావేరీ నదిని దాటాలి. మలయ పర్వత శిఖరం మీద అగస్త్యుడికి విశ్వకర్మ నిర్మించినటువంటి గృహం ఉంటుంది. అక్కడ మహానుభావుడు అగస్త్యుడు కూర్చుని ఉంటాడు. అక్కడ చూడాలి, మొసళ్లతో ఉన్న తామ్రపర్ణి నది కనపడుతుంది, ఆ నదిలో వెతకాలి. ఆ దాని తర్వాత సముద్రం వస్తుంది, దానిలోకి చొచ్చుకుని పోయినటువంటి శిఖరములతో మహేంద్రగిరి పర్వతం కనబడుతుంది. ఆ సముద్రానికి 100 యోజనముల అవతల ఒక ద్వీపం ఉంది, ఆ ద్వీపాన్ని మీరు జాగ్రత్తగా వెతకాలి. తత్ర సర్వాత్మన సీతామార్జితవ్యా విశేషత సహి దేశస్థు వధ్యస్య రావణస్య దురాత్మన రాక్షసాధిపతేర్యా సహస్రాక్ష సముద్యతే దక్షిణస్య సముద్రస్య మధ్యే తస్య తు రాక్షసి అంగారకేతి విఖ్యాత ఛాయా వకృష్య భోజని. మీరు అక్కడికి వెళ్ళినప్పుడు ఆ 100 యోజనముల సముద్రాన్ని దాటి ఆవలి ఒడ్డుకు వెళ్ళినప్పుడు కాంచనలంక దర్శనం అవుతుంది. ఆ లంకా పట్టణాన్నే రావణాసురుడనేటటువంటి 10 తలల రాక్షసుడు పరిపాలిస్తున్నాడు. అక్కడ మీరు బహు జాగ్రత్తగా వెతకాలి, సీతమ్ముందేమో చూడాలి, ఆ తర్వాత సముద్రాన్ని దాటాలి. పుష్పితము అనబడేటటువంటి ఒక పెద్ద పర్వతం కనబడుతుంది, అది ఆకాశాన్ని ఒలుసుకుంటూ ఉంటుంది. దాన్ని దాటి విడితే సూర్యవత్ పర్వతము అనబడేటటువంటి పర్వతం కనబడుతుంది, అది దాటితే వైద్యుతం అనే పర్వతం కనబడుతుంది. అక్కడ ఉన్నటువంటి చెట్లు చాలా గొప్పగా ఉంటాయి. ఆ పళ్ళు ఇంకా మామూలు పళ్ళు కావు. బెంగళూరు నుంచి తీసుకొచ్చిన సీడ్లెస్ ద్రాక్ష తింటే ఎలా ఉంటుందో అలా ఉంటాయి ఆ పళ్ళు. ఇంకానే తక్కువే పోల్చానేమో. తత్ర భుక్తా వరార్హాణి మాలాని చ ఫలాని చ మధూని పీత్వా ముఖ్యాని వరం గచ్చతమానరాహ. మా చిన్నతనంలో ఎప్పుడైనా మేము ఇలా విజయవాడ అవి వెళ్తున్నామంటే మా ఇంట్లో వాళ్ళకి ఎప్పుడు ఓ మాట చెప్తుండేవారు. ఏలూరులో ఒక్కసారి మినపట్టు తినండి అనేవారు. అదేదో వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదం పెట్టినట్టు మేము ఏలూరులో ఉన్నప్పుడు ఎవరైనా మా ఇంటికి బంధువులు వస్తే ఇంట్లో శుభ్రంగా షడ్రశోపేతమైన భోజనం పెట్టినా పిన్ని ఏమనుకోకే ఒక్కసారి వసంత విహార్లో మినపట్టు తింటామని వెళ్ళేవారు. వెళ్ళి మినపట్టు తినొచ్చేవారు ఏలూరు మినపట్టుని. బహుశా చాలా రుచిలో ఉంది. మరి మా చిన్నప్పుడు మమ్మల్ని హోటల్కి వెళ్ళనిచ్చేవారు కాదు, తిననిచ్చేవారు కాదు. అందుకని అక్కడే పుట్టినా మాకంత దాని రుచి తెలియదు. తర్వాత మేము తిన్నాం ఒకసారి. అందుకని చెప్పి తత్రభుక్తావరాష్ట్రాన్ని అక్కడ ఉన్న చెట్ల మీద మంచి మంచి పళ్ళు పండుతాయి, చాలా రుచిగా ఉంటాయి. తేనె పట్లలోంచి తేనె కారుతుంటుంది, ఆ తేనె తాగండి, ఆ పళ్ళు తినండి. తర్వాత తత్ర నేత్రం అనక్కాంత కుంజరో నామ పర్వత అగస్త్య భవనం యత్ర నిర్మితం విశ్వకర్మణ. కుంజరం అనేటటువంటి పెద్ద పర్వతం కనబడుతుంది, దాని మీద విశ్వకర్మ అగస్త్యుడికి 10 యోజనాల ఎత్తుతో బ్రహ్మాండమైనటువంటి బంగారు మేడ నిర్మించాడు. ఆ మందిరం కూడా చూడండి, అక్కడ నమస్కారం చెయ్యండి. ఆ తర్వాత తత్ర భోగవతి నామ సర్పాణామలయపురి విశాల కక్షా దుర్ధర్ష సర్వత పరిరక్షిత. అక్కడ భోగవతి అనబడేటటువంటి ఒక పెద్ద నగరం కనబడుతుంది, అక్కడ విషంతో కూడుకున్న పెద్ద పెద్ద పాములు ఉంటాయి. అక్కడే వాసుకి మహానుభావుడు ఉంటాడు, మీరు అక్కడ వెతకాలి. అది దాటిన తర్వాత వృషభం అనేటటువంటి పర్వతం కనబడుతుంది, అది వృషభాకారంలో ఎద్దు ఉన్నట్టు ఉంటుంది. దాని మీద ఒక చిత్రమైనటువంటి 3 రకాలైనటువంటి చందనం ఉంటుంది, దాని పేరు గోశీర్షకము, పద్మకము, హరిశ్యామము. ఇది కాకుండా అగ్నితుల్యము అనబడేటటువంటి చందనం ఉంటుంది, కానీ మీరు పొరపాట్న కూడా చందనాన్ని ముట్టుకోకండి. ఎందుచేతంటే రోహితులు అనేటటువంటి గంధర్వుల ఎప్పుడూ కూడా చందనాన్ని రక్షిస్తూ ఉంటారు. అక్కడ శైలూషుడు, గ్రామణి, శుక్షుడు, శుకుడు, బబుడువు అనబడేటటువంటి 5 గంధర్వరాజులు పరిపాలన చేస్తూ ఉంటారు. వాళ్ళకు ఒక నమస్కారం చెయ్యండి. ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరండి, బయలుదేరి ముందుకు వెళ్ళండి. వెళ్ళినట్టయితే తదపరం నమస్వేవ్య పితృలోక సుదారుణ రాజధానీయమస్యేష కష్కేన తపసావృత ఏతావదేవ యుష్మాభి వీరార్ వనర పుంగవాహ శక్యం విచేతుం గంతుం వానాతో గతిమాం గతి తత ప్రియతరో నాస్తి మమ ప్రాణాద్విశేషత కృతాపరాధో బహుశో మమ బంధుర్ భవిష్యతి. మీరు అక్కడ వరకు వెళ్ళిన తర్వాత పృథివీకి చిట్ట చివర పుణ్యం చేసుకున్న వాళ్ళు స్వర్గలోకానికి వెళ్ళేవాళ్ళు ఉంటారు, అది కూడా దాటిపోతే పితృలోకం ఉంటుంది. అది దాటిన తర్వాత ఇంకా యమధర్మరాజు గారి యొక్క సామ్రాజ్యం ఉంటుంది, అక్కడ పాపులు పడి కొట్టుకుంటుంటారు. పృథివీకి నేను చెప్పిన చివరి భాగం వరకే ప్రాణం ఉన్న వాళ్ళు వెళ్ళగలరు, అది దాటి వెళ్ళలేరు. దక్షిణ దిక్కున అక్కడ వరకు వెళ్ళి మీరు వెతికిరండి, బయలుదేరండి అన్నాడు. వీడ సాక్ష్యం కూడా ఎంత రూట్ ప్లాన్ ఇచ్చాడు రా, ఎక్కడ తెలుసు రాసలు వీడు అన్నిటికి నేనని. రామచంద్రమూర్తి అంతటి వారు ఆశ్చర్యపోయి చూస్తున్నారు సుగ్రీవుడి వంక. ఆ తర్వాత సుషేణుండి పిలిచాడు, ఆయన తార యొక్క తండ్రి, ఆయనకి మరీచి మహర్షి యొక్క పుత్రుడు, అక్షిష్మంతుడు, అచ్చిమాల్యులు మొదలైనటువంటి వాళ్ళని ఇతర వానరుల్ని సాయంగా ఇచ్చాడు. ఇచ్చి మహానుభావ మీరు బయలుదేరాలి. తారాయాపితరం రాజాశ్వశురం భీమ విక్రమం అబ్రవీత్ పాంజలి అబ్రవీత్ ప్రాంజలి వాక్య అభిగమ్య ప్రణమ్యచ. మామగారు అందుకని శాసించలేదు, వెళ్ళి నమస్కారం చేసి చెప్పాడు, అయ్యా మీరు ఈ మిగిలినటువంటి వానరుల్ని 200,000 మందిని వెంట పెట్టుకుని బయలుదేరండి, ఉత్తర దిక్కుకు వెళ్ళండి. ఆ ఉత్తర దిక్కుకు వెళ్ళినప్పుడు సౌరాష్ట్ర బాహ్లీక చంద్ర చిత్ర కురు పాంచాల కోసల కాశీ వజ్జి మల్ల అంగ మగధ వత్స మచ్చ చేది అవంతి కాంతాల కాంభోజ సౌరాష్ట్ర ఆశ్మక మొదలైన పట్టణాలు, గ్రామాలు, జనపదాలు, సముద్రాలు, నదులు, కొండలు, వనాలు, చెట్లు, పుట్టలు, గోలు అన్ని వెతికేసేయండి. అక్కడ మొగలి తోపులుంటాయి, కొబ్బరి తోటలుంటాయి, తమాల వనాలుంటాయి, అవన్నీ చూసేయండి. మురచి పట్టణం కనబడుతుంది, జటాపురం కనబడుతుంది, అవంతి కనబడుతుంది, అంగళేపాపురం కనబడుతుంది, ఆ పురాలన్నీ వెతికేసేయండి. సింధు సాగర సంగమస్థానంలో 100 శిఖరాలతో పెద్ద చెట్లతో సోమగిరి అనే పర్వతం కనబడుతుంది. ఆ పర్వతం మీద ఒక విచిత్రమైన లక్షణం కనబడుతుంది, అక్కడ తస్త్ర ప్రస్థేషు రమ్యేషు సింహా పక్ష గమాహస్థిత తితి తిని మత్స్య గజాంశ్చైవ నీడాన్యారోపయంతితే. రెక్కలున్న సింహాలు కనబడతాయి, అవి ఏనుగుల్ని ఎత్తుకుపోతుంటాయి, పెద్ద పెద్ద ప్రాణుల్ని ఎత్తుకుపోతుంటాయి, తిమింగలాల్ని ఎత్తుకుపోతుంటాయి, ఏనుగుల్ని ఎత్తుకుపోతుంటాయి. అవి రెక్కలతో వచ్చి సముద్రంలో ఉన్న ఈ ప్రాణుల్ని పట్టుకుని ఎగురుకుంటూ గుహలకు వెళ్ళిపోతుంటాయి. ఆ రెక్కలున్న సింహాలని చూడండి, ఆ గుహల్లో వెతకండి. సముద్రంలో పారియాత్రం అనేటటువంటి పర్వతం ఉంది, ఆ సముద్రంలోకి వెళ్ళి ఆ పర్వతం చూడండి, ఆ పర్వతం మీద వెతకండి. 100 యోజనాల విస్తీర్ణంతో ఉంటుంది, బంగారు వక్రాలతో చూడ మిరిమిట్లు కొలుపుతూ ఉంటుంది. కోటిం తత్ర సముద్రేతు కాంచనీం శతయోజనాం దుర్దర్శాం పారియత్రస్య గతా ద్రక్షల వానరాః. ఆ కొండ మీద వెతికేట వచ్చేటప్పుడు మీరు జాగ్రత్తగా ఉండండి. ఎందుచేతనంటే దాని శిఖరాలు తళుక్కు తళుక్కుని మెరుపుల్లా వస్తుంటాయి, కెమెరా ఫ్లాష్లు వచ్చినట్టు వస్తాయి, దానివల్ల కళ్ళు గబుక్కుని కనపడవు, జారిపోతారు. అందుకని జాగ్రత్తగా పూనికతో వెతకండి. దాని మీద 24 కోట్ల మంది గంధర్వులు ఉంటారు, వాళ్ళు ఏం చెయ్యరు, వాళ్ళని జాగ్రత్తగా నమస్కారం చేసి వెతకండి. తర్వాత 100 యోజనాల ఎత్తైన వజ్రపర్వతం ఉంటుంది, సముద్రంలో 4వ వంతు భాగంలో చక్రవంతం అనే పర్వతం ఉంటుంది, దాని మీద విశ్వకర్మ 1000 అంచుల చక్రాన్ని నిర్మించాడు. అప్పుడు తంత్ర పంచజనం హత్వా అజగ్రీవంచ దానవం అజహార తతశ్చక్రం శంఖంచ పురుషోత్తమం. అక్కడికి వెళ్ళి శ్రీ మహావిష్ణువు ఆ చక్రాన్ని ఇతరులు పుచ్చుకోకుండా అడ్డగిస్తున్నటువంటి హయగ్రీవుడు అనబడేటటువంటి రాక్షసుడు, ఆ హయగ్రీవుడు అంటే మనం పూజ చేసే హయగ్రీవుడు కాడు, హయగ్రీవుడు అనేటటువంటి రాక్షసుని సంహరించి శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్రాన్ని తీసుకున్నారు. పంచజనుడు అనేటటువంటి ఒక రాక్షసుని సంహరించి అక్కడ ఉన్నటువంటి శంఖాన్ని తీసుకున్నారు. తత్ర ప్రజ్యోతిషం నామాజాత రూపమయం పురం ఎస్మిన్ వసతి దుష్టాత్మా నరకో నామదానవ. అది దాటి వెళితే మీకు ప్రాజ్యోతిషపురం అనేటటువంటి పురం కనబడుతుంది, దాన్ని నరకాసురుడు పరిపాలిస్తున్నాడు. దాని తర్వాత సర్వ సంవర్ణ పర్వతం అనబడేటటువంటి పర్వతం కనబడుతుంది. ఆ కొండల మీద ఎప్పుడు అటువైపు పెద్ద పుల్లు, ఇటువైపు సింహాలు, ఇటువైపు ఏనుగులు నిలబడి పెద్ద పెద్ద ఘీంకారాలు చేస్తుంటాయి. ఆ ఘీంకారాలతో కొండలన్నీ ప్రతిధ్వనిస్తుంటాయి. అటువంటి ఆ కొండలన్నీ వెతకండి, గుహలన్నీ వెతకండి, చెట్లన్నీ వెతకండి, సముద్రం లోపల వెతకండి, సముద్రం పైన వెతకండి. ఎస్మిన్ హరిహయ శ్రీమాన్ మహేంద్ర పాక శాసన అభిషిక్త సురైరాజా మేఘనాం నామ పర్వత. అది కూడా దాటిపోతే మేఘనం అనేటటువంటి పర్వతం కనబడుతుంది. ఆకుపచ్చ గుర్రాలున్నటువంటి ఇంద్రుడు అక్కడే పాకశాసనుడు అనేటటువంటి రాక్షసుని సంహరించి దేవతల చేత అభిషిక్తుడయ్యాడు. ఆ ప్రదేశంలో వెతకండి. దాని తర్వాత 60,000 బంగారు పర్వతాలు కనబడతాయి, దాని మధ్యలో మేరు పర్వతం కనబడుతుంది, అక్కడే సూర్యవరం అని ఉంటుంది. దాని మీద సూర్యుడు వరం ఇచ్చాడు ఆ మేరు పర్వతానికి. ఏమిటా ఇది వరం అంటే, తయ్యే చాపి వత్సంతి దేవగంధర్వ దానవాః తే భవిష్యంతి రక్తాశ్చ ప్రభయా కాంచన ప్రభ తేనైవ ముక్త శైలేంద్ర సర్వయేవ తదాశ్రయాః మత్ప్రసాదాత్ భవిష్యంతి దివారాత్రంచ కంచనాః. ఆ మేరుపర్వత శిఖరాల మీద ఉన్నటువంటి ఏ వస్తువైనా సరే పగలైనా రాత్రైనా బంగారంలా మెరిచిపోతూ ఉంటుంది. ఆ కొండ మీద సూర్యాస్తమయమైనప్పుడు మేరుపర్వతం దగ్గరికి సూర్యభగవానుడు వస్తాడు. వాళ్ళ రథసప్తమి మనం అనుకోకుండా భూమండలం అంతా ప్రదక్షిణం చేస్తున్నాం. సూర్యుడు తూర్పు దగ్గర నుంచి ఆ ఉత్తర దిక్కు వరకు ఎంత విచిత్రమో చూడండి. అక్కడికి వెళ్ళిన తర్వాత సూర్యుడు మేరుపర్వత శిఖరం దగ్గరికి వచ్చినప్పుట విశ్వే దేవా మరుతో వసవస్య దివౌకస ఆగమ్య పశ్చిమాం సంధ్యాం మేరు ఉత్తర పర్వతం. అక్కడికి వచ్చి ఆ పశ్చిమ దిక్కుకు వెళ్ళిపోయేటప్పుడు ఆయన ఆ మేరు పర్వతం దగ్గరికి వచ్చి మొత్తం విశ్వే దేవతలు, మరుత్తులు, వసువులు, ఇతర దేవతలు వచ్చి సూర్యభగవానుడికి నమస్కారం చేస్తుంటారట. ఆదిత్య ఉపతిష్టంతి తైశ్చ సూర్యోభిపూజిత అదృశ్య సర్వభూతానామస్తం గచ్చంతి పర్వత యోజనానాం సహస్రాని దశతాని దివాకర ముహూర్తాధ్యయన తంత్రీఘ్నం అభియాతి శిరోక్షయం. 10,000 యోజనాలు దాటాలి మేరు పర్వతం దగ్గర నుంచి అష్టమయ పర్వతం వరకు. చిత్రం ఏమిటంటే అష్టాద్రికి వెళ్ళిపోవడానికి మేరు పర్వతం నుంచి అష్టాద్రికి 10,000 యోజనాల దూరాన్ని అరముహూర్తంలో దాటి సూర్యభగవానుడు వెళ్ళిపోతాడు అష్టాద్రికి. అప్పుడు ఈ దేవతలందరూ నమస్కరిస్తారు. అక్కడే మహానుభావుడైనటువంటి వాడు ఒక ఆయన మీకు కనబడతాడు. ఆయనే శృంగేతస్య మహద్దివ్యం భవనం సూర్య సన్నిభం ప్రసాదగణ సంబాధం విహితం విశ్వకర్మణ శోభితం తరువిశ్చిత్రై నానాపక్షి సమాకులై నికేతం పాశహస్తస్యావరణస్య మహత్తర. అక్కడే విశ్వకర్మ చేత నిర్మింపబడినటువంటి బంగారు భవనంలో పాశవు చేత పట్టుకున్నటువంటి వరుణుడు నివసిస్తూ ఉంటాడు. ఆ వరుణుడు కనపడితే అక్కడ నమస్కారం చెయ్యండి. 10 తలల బంగారు తాడి చెట్టు కనపడుతుంది, దాని కింద కూర్చుంటుంటాడు ఆయన. ఎత్ర తిష్ఠతి ధర్మజ్ఞ తపసా స్మేనభావిత మీరు సావర్ణిరిచ్చేవా ఖ్యాతో వై బ్రాహ్మణాశ్రమ బ్రహ్మణాశ్రమ. బ్రహ్మగారితో సమానమైనటువంటి వాడు మహానుభావుడు మీరు సావర్ణి అనబడేటటువంటి మహర్షి మీకు వరుణుడి యొక్క నివాసాన్ని కూడా దాటిపోయాక కనబడతాడు. ఆయన బ్రహ్మతో సమానమైన వాడు, ఆయనకి నమస్కారం చెయ్యండి. సీత ఎక్కడుంది అని అడగండి, ఆయన చెప్తాడు మీకు అని చెప్పారు. కనపడితే మీరు సావర్ణి అడగమన్నారు. అది కూడా దాటిపోతే ఇంకదంతా చీకటి, ఇంకా మీరు వెళ్ళలేరు, అది దాటి వెళ్ళడం కష్టం. అందుకని పశ్చిమ దిక్కు వెళ్ళినటువంటి వానరులు అంతవరకు వెతికి రండి అన్నారు. తూర్పు అయిపోయింది, దక్షిణం అయిపోయింది, పడవరైపోయింది, ఇప్పుడు ఉత్తర దిక్కుకు వచ్చారు. ఉత్తర దిక్కుకి శతబలి అనేటటువంటి వానరుణ్ణి కలిసి ఆయనతో 100,000 వీరులతో పంపించారు. నువ్వు మ్లేచ్చ పులింద సూరసేన ప్రస్తవ భరత కురు ముద్రక కాంభోజ యవన శక బాహ్లీక ఋషిక పౌరవ టంకణ చీన పరమచీన నీహార వరద హిమవత్ పర్వత ప్రాంతములలో ఉన్నటువంటి సమస్త పట్టణములను నగరములను గ్రామములను జనపదములను అరణ్యములను వనములను గుహములను ఇళ్లను ఇళ్లలో ఉన్నటువంటి గదుల్ని రాజ్యాల్ని ఒక్కటి కూడా విడిచిపెట్టకుండా నాలుగు అంగుళాలు కూడా వదిలిపెట్టకుండా సమస్తమైనటువంటి భూమండలాన్ని వెతకాలి. తర్వాత సోమాశ్రమానికి వెళ్ళాలి. అక్కడ కాలప్రవతం ఉంటుంది. ఆ కాలప్రవతం మీద వెతకాలి. తర్వాత సుదర్శన పర్వతం ఉంటుంది. అక్కడ పక్షులు ఉంటాయి. అక్కడే పక్షులుండే దేవశక పర్వతం అనేటటువంటి పర్వతం ఉంటుంది. అది కూడా దాటిపోతే 100 యోజనాలు నిర్జనమైనటువంటి ప్రదేశం ఉంటుంది, బహుశా ఎడారి. అందుకని ఎడారి ఉంటుంది. అది కూడా దాటిపోతే తత్ర పాండుర మేఘాభం జంబూనద పరిష్కృతం కుబేర భవనం దివ్యం నిర్మితం విశ్వకర్మణ విశాల నిలినీయత్ర ప్రభూత కమలోత్తర హంసకారండవాకీర్ణ అప్సరోగణ సేవిత తత్ర వై శ్రవణో రాజా సర్వభూత వనస్కృత ధనదో రమతే శ్రీమాన్ గుహ్యకై సహ యక్షరాట్. యక్షులకి రాజైనటువంటి కుబేరుడు తెల్లటి రంగుతో కలిగినటువంటి పెద్ద భవనంలో అక్కడ నివసిస్తూ ఉంటాడు. ఆయన యొక్క భవనం లోపల ఉండేటటువంటి గొప్ప గొప్ప సరస్సుల్లో బంగారు పద్మాలు కింజల కమలను వెదజల్లుతూ అరగిరిసి ఉంటాయి. మీరు ఆ సరోవరం పైన చూడాలి, లోపల చూడాలి, పువ్వుల్లో చూడాలి, ఆయన భవనంలో వెతకాలి, బయట వెతకాలి, కుబేరుడికి నమస్కారం చెయ్యాలి, యక్షుల మందిరాల్లో వెతకాలి, కొండల మీద వెతకాలి, వాటన్నిటినీ వెతికేయాలి. తర్వాత కౌంచంతుగిరి మాసాద్య బిలంతస్య సుదద్వమం అప్రమత్తై ప్రవేశవ్యం దుష్ప్రవేశం హిత స్మృతం. అక్కడే క్రౌంచ పర్వతానికి ఒక కన్నం ఉంటుంది. ఆ కన్నం ఉంచి దాటి ఆవలి వైపుకి వెళ్ళాలి. క్రౌంచ పర్వతానికి ఉన్నటువంటి కన్నంలో దూరడం చాలా కష్టం. అక్కడ దూరలేకపోతే మాత్రం అరుణాచలగిరి ప్రదక్షిణం చేసి మోక్షద్వారంలో దూటి వెనక్కెళ్ళలేక ముందుకెళ్ళలేక కొట్టుకున్న వాళ్లే ఉంటుంది పరిస్థితి. అందుకని అలా కాకుండా జాగ్రత్తగా దూరండి. దూరి ఆ రంధ్రంలో వచ్చి ఆవలి వైపుకి వెళ్ళండి. క్రౌంచం దాటిపోతే మైనాక పర్వతం కనబడుతుంది. అక్కడ కింపురుష స్త్రీలు నివాసం చేస్తూ ఉంటారు. దానవుడు మయుడు అక్కడే నివాసం ఏర్పరచుకుని ఉంటాడు. తర్వాత సిద్ధులు వైఖానసులు వాలకియులు వీళ్ళ ఆశ్రమాలు కనబడతాయి. అది కూడా దాటితే వైఖానస సరస్సు కనబడుతుంది. ఆ సరస్సు గొప్పతనం ఏమిటో తెలుసా? కుబేరుడు యొక్క వాహనమైనటువంటి ఏనుక్కి సార్వభౌమము అని పేరు. ఆ ఏనుగైనటువంటి సార్వభౌమం ఆడ ఏనుగులతో కలిసి ప్రతిరోజు సాయంకాలం వచ్చి ఆ సరస్సులో స్నానం చేస్తుంది. మీరు అది కూడా చూడండి. ఆ తర్వాత ఏ శబ్దం లేని ఆకాశం ఒక్కటే ఉంటుంది. భయపడకుండా అది కూడా దాటి వెళ్ళిపోండి. వెళ్ళిపోతే శైలోదం అనేటటువంటి నది ఉంటుంది. ఆ నదికి అటు ఇటు కీచకములు అనబడేటటువంటి వెదుళ్ళు ఉంటాయి. ఆ వెదుళ్ళ మీద ఋషులు అట్నుంచి ఇటు ఇట్నుంచి అటు దాటుతూ ఉంటారు. మీరు ఆ వెదుళ్ళు ఉన్నటువంటి వనాలు చూడండి. అది కూడా దాటితే సిద్ధ పురుషులు ఉంటారు, వాళ్ళని చూడండి. అది కూడా దాటితే పుణ్యాత్మలకు నివాసమైన ఉత్తర కురు దేశం అనేటటువంటి దేశం కనబడుతుంది. అక్కడ 8000 నదులో ప్రవహిస్తూ ఉంటాయి. అన్నిటిలోనూ వెండి పద్మాలు ఉంటాయి. అన్ని వెండి పద్మాలలోనూ బంగారు కింజిల్కాలు ఉంటాయి. అందులోంచి రజస్సు కింద పడుతుంటుంది. ఆ నీళ్లు ముట్టుకుంటే, ముక్కు దగ్గర పెట్టుకుంటే, నోట్లో పోసుకుంటే సువాసనలు గదజల్లుతుంటాయి. తీయటి నీళ్లు, దానికి ఒడ్లు ఉంటాయి. 8000 నదులకు ఉన్నటువంటి ఒడ్లు కూడా ఇసుకలో బంగారపు తుణకలు పడి ఉంటాయి. వజ్ర వైఢూర్య రత్న మాణిక్యములన్నీ కూడా ఇసుకలో కలిసిపోయి ఉంటాయి. అక్కడ చిత్ర విచిత్రములైనటువంటి చెట్లు ఉంటాయి. ఆ చెట్ల దగ్గరికి వెళ్ళి చూస్తే మీకు కావలసిన ఫలాలు ఉంటాయి, పుష్పాలు ఉంటాయి. ఇంకా చిత్రం ఏమిటంటే మీరు ఏ పక్షిని చూడాలంటే ఆ పక్షులు ఉంటాయి. ఇంకా చిత్రం ఏమిటంటే దాని కింద నుంచి మీరు కోరిక కోరుకుంటే ఆ కోరిక సంబంధించింది ఆ చెట్టుకు వచ్చేస్తుంది. ఇంకా చిత్రం ఏమిటంటే బట్టలు కూడా కాసేస్తాయి ఆ చెట్లు. ఇంకా చిత్రం చెప్పనా? భక్ష్యాలు, భోజ్యాలు, లేహ్యాలు, చోష్యాలు ఇవి కాకుండా మీరు కోరుకున్న వస్తువులు ఆ చెట్లకు కాస్తాయి. అలా చెట్లకి వస్తువులు కాసే చెట్లన్నీ మీకు అక్కడ కనబడతాయి. ఆ చెట్లన్నీ చూడండి. ఇవన్నీ చూసిన తర్వాత అది కూడా దాటి మీరు ముందుకు వెళ్ళిపోతే సంగీత ధ్వనులు వినబడతాయి. ఎందరో అక్కడ సంతోషంగా తపస్సు చేసుకుని తిరుగుతూ ఉంటారు. మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా దుఃఖం అన్నది ఉండదు. అక్కడ కూడా దుఃఖం ఉంటే ఇంకా వాడికన్నా దరిద్రుడు ప్రపంచంలో ఉంటాడు. ఒక్కొక్కడు ఉంటాడు. అమెరికా ప్రెసిడెంటే పిలిచి ఇప్పుడే అబ్బాయి నువ్వు కూర్చోరా నా సింహాసనం మీద ఇంకో గాలి నుంచి నువ్వు వేలేసుకోమంటే వాడికి అప్పుడు కూడా ఏడిపే. బయటకు వెళ్ళిపోతున్న ప్రెసిడెంట్ని చూసి ఆ కోర్టు నాకు ఇవ్వకూడదా, ఇవ్వకుండా వెళ్ళిపోయాడని ఏడుస్తాడు. అమెరికాకి నన్ను ప్రెసిడెంట్ చేశాడు కదా అని కూడా తృప్తి ఉండదు ఒక్కొక్కడే. మహాప్రభో అటువంటి వాడిని ఉద్ధరించగలిగిన వాడు ఎవ్వడు ఉండడు ప్రపంచంలో. అందుకని అట్లాంటి చెట్లు, అలాంటి నదులు, అలాంటి ప్రదేశాలు కాబట్టి ఒక పుణ్యం ఉన్న వాళ్ళే అక్కడ ఉంటారన్నారు. అందుకని అదిగో ఆ పుణ్యం చేసిన వాళ్ళందరూ అక్కడ తిరుగుతారు. వాళ్ళ మనస్సులో దోషాలు ఉండవు, సమస్త గుణములతో విరాజిల్లుతూ ఉంటారు. అక్కడ సంగీత ధ్వనులు వినపడుతుంటాయి. అక్కడ కొంతకాలం ఉంటే లోపల గుణాలు పెరుగుతాయి. అది దాటిపోతే ఉత్తర సముద్రం కనబడుతుంది. దాని మధ్యలో సోమగిరి వినబడేటటువంటి బంగారు పర్వతం కనబడుతుంది. దేవతలు బ్రహ్మలోకంలోంచి అమరలోకంలోంచి దాని సోయగాలు చూస్తుంటారు బయటికి వచ్చి. అంత అందంగా ఉంటుంది ఆ పర్వతం. సూర్యుడు లేకపోయినా సరే ప్రకాశిస్తుంటుంది. మీరు అది కూడా దాటి ముందుకెళ్ళిపోతే ఒక పర్వతం మీద బ్రహ్మాండమైన రమ్యమైనటువంటి మందిరం కనబడుతుంది. అదే భగవానపి విశ్వాత్మా శంభురేకాదశాత్మక బ్రహ్మా వసతి దేవేశో బ్రహ్మర్షి పరివారిత. అక్కడ శంకరుడు ఏకాదశ మూర్తులుగా వచ్చి 11 రుద్రులుగా కూర్చుంటుంటాడు. దాన్ని కొంచెం యువతల చూస్తే చతుర్ముఖ బ్రహ్మగారు బ్రహ్మర్షులతో కలిసి కూర్చొని వేదం చెప్తుంటాడు. వాళ్ళందరూ వింటూ ఉంటారు. వాళ్ళు కూర్చునేటటువంటి కాంచనమయ వేదికలు కనపడతాయి. అక్కడ వరకు వెళ్ళండి, ఇక అది దాటి ఏ ప్రాణి వెళ్ళలేడు. అందుకని ఉత్తర దిక్కు వెళ్ళిన వాళ్ళు అక్కడ వరకు వెతకండి, ఇవన్నీ చూడండి, సంతోషంగా తినండి, మధు అంటే తేనె తాగండి, కానీ నెల్లాళ్ళల్లో వచ్చేయండి. సీతమ్మ ఎక్కడుందో వెతకండి. ఒకవేళ నేను చెప్పిన లిస్టులో ఏమైనా మర్చిపోతే అవి కూడా వెతకండి. వెతికి వచ్చి నెల్లాళ్ళ లోపల సీతమ్మ జాడ చెప్పాలి. వచ్చి చెప్పలేకపోతే వాడి కుత్తుక మాత్రం కత్తిరించేస్తాను అని చెప్పారు. చెప్పిన తరువాత సుగ్రీవుడు హనుమని పిలిచి ఒక మాట అన్నారు. అందరినీ 4 దిక్కులకి వెళ్ళిపోమ్మన్నారు. వెళ్ళిపోమ్మని నాభౌ నా భూమౌ నాంతరిక్షేవా నాంబరే నామ అమరాలయే నప్సువా గతి సంగంతే పశ్యామి హరిపుంగవా సాసురా సహ గంధర్వాసన్న సం నాగ నవదేవత విదితా సర్వలోకాస్తే ససాగర ససాగర ధరాధరా గతిర్వేగశ్చ తేజశ్చ లాఘవంచ మహాకపే పితుస్తే సదృశం వీరా మారుతస్య మహాజస మహాజస. నాయన మహానుభావ హనుమా, నీకున్నటువంటి పరాక్రమము, నీకున్న దారుఢ్యము, నీకున్న తేజస్సు, నీకున్న లాఘవము, నీకున్న బుద్ధి, నీకున్నటువంటి పరాక్రమము, నీకున్న వీర్యము, నీకున్నటువంటి కాంతి భూమండలంలో ఏ ప్రాణికి లేవు. నువ్వు దేన్నైనా సరే దాటేస్తావు, దేన్నైనా లంఘిస్తావు, ఎక్కడికైనా వెళ్ళిపోతావు, దేశకాలాదులు నిరిగి ప్రవర్తించగలవు. నీ తండ్రి వాయుదేవుడికి ఎటువంటి గమన శక్తి ఉందో నీకు అటువంటి గమన శక్తి ఉంది. సర్వధా నిశ్చితార్థోజం హనుమతి హనుమతి హరీశ్వర హనుమతి హరీశ్వర నిశ్చితార్థ కరశ్చాపి హనుమాన్ కార్య సాధనే తదేవం ప్రతిష్ట ప్రస్థిత్యాస్య పరిజ్ఞాతస్య కర్మభి భర్తాపరి గృహీతస్య ధ్రువ కార్య ఫలోదయ. నాయన మహానుభావ, ఇన్ని గుణాలు నీయందుండడం వల్ల హనుమా నేను నీ మీదే పెట్టుకుంటున్నాను ప్రేమంతా, నీ మీదే పెట్టుకుంటున్నాను నిశ్చయమంతా, నీ మీదే పెట్టుకుంటున్నాను ఆశ అంతా. ఎలాగైనా సీతమ్మ జాన నువ్వే కనిపెట్టాలయ్యా హనుమా అన్నారు. ఇన్ని కోట్ల మంది వెడుతుంటే ఒక్క హనుమను ఉద్దేశించి ఈ మాట చెప్పగానే రాముడికి నమ్మకం ఏర్పడింది. సీతమ్మ దర్శనం హనుమ చెయ్యగలరు అని. ప్రభు యొక్క మన్నన ఎవడు పొందుతాడో వాణ్ణే నమ్ముతారు. అందుకని వెంటనే పిలిచి, నాయన నువ్వు వెళ్ళినప్పుడు సీతమ్మ ఇన్ని నెలలుగా నా నుంచి దూరంగా ఉండడం చేత నువ్వు వెళ్ళి వానర రూపంలో కనపడగానే రాక్షసుడు అనుకుని బెంగపెట్టుకుంటుందేమో, బెంగపెట్టుకోకుండా నా నామాంకితమైనటువంటి చిహ్నమిస్తున్నాను అని. త్వాం హరిశ్రేష్ట చిహ్నేన జనకాత్మజ మత్స్యకాశానుప్రాప్త మనుద్విగ్న అనుపశ్యతి. ఈ ఉంగరం తీసుకెళ్లి చూపిస్తే సమాశ్వాసం పొందుతుంది, నాయనా పట్టికెళ్ళు అని ఇస్తే మహానుభావుడు సతంగృష్ట హరిశ్రేష్ట అస్తాప్య ఊర్ధ్వం కృతాంజలి వందిత్వాచరణ చేయవా ప్రస్థిత ప్లవగోత్తమ. దాన్ని తీసి తల మీద పెట్టుకుని సాష్టాంగ దండ ప్రణామం చేసి రామచంద్రమూర్తి యొక్క పాదాలని తన కన్నులతో కళ్ళ కద్దుకుని ఆయన దగ్గర సెలవు తీసుకుని బయలుదేరుతున్నారట. ఈ వానరులందరూ పరమ సంతోషంగా కేకలేస్తున్నారట. బయలుదేరండ్రా అన్నారు సుగ్రీవుడు. అనగానే ఉరే మీ అందరిందు రా, నేనే కొట్టేస్తాను రా అని ఒకటినట్ట, ఉరే భూమిని చీల్చేస్తాను రా అని ఒకటంటున్నట్ట, ఉరే సముద్రాన్ని కరిపేస్తాను రా అని ఒకటంటున్నట్ట, ఉరే పర్వతాన్ని పడగొట్టేస్తాను రా అని ఒకటంటున్నట్ట, ఉరే నేను వెళ్ళిన త్రోవలో ఇంకా చెట్లు ఉండవరా, నా తొడల వేగానికి విరిచేస్తాను అని ఒకటంటున్నట్ట, ఎందుకురా మీరు విశ్రాంతి తీసుకోండి రా, తుచ్చ రావణుడు పది తలల పురుగు తెచ్చి రాముడి కాళ్ళ మీద మారేస్తాను, మెడలు గిల్లేస్తాను, ఎందుకురా మీ అందరూ నా వెనకాల మీరు పడుకోండి నేను వెళ్ళొచ్చేస్తానంటున్నట్ట, ఒకడు తొడలు కొట్టేస్తున్నారట, తోటలు ముద్దు పెట్టేస్తున్నారట, ఎగురుతున్నారట, కిందకి దూకుతున్నారట, సంతోషపడిపోతున్నారట. ఇంత మంది లేచి 4 దిక్కులకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోగానే ఏదో పెద్ద 4 బోయింగ్ విమానాలు ఎయిర్పోర్ట్ లో పైకి లేచినట్టుంది. ఇంతమంది వెళ్ళిపోయాక గుక్క తిప్పుకుని రాముడు సుగ్రీవుణ్ణి చూసి అన్నాడు, ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ ఇన్ని దిక్కుల్లో ఉన్న ఇన్ని విశేషాలు నీకు ఎలా తెలిసాయ్యా సుగ్రీవా అన్నాడు. ఇది కొంచెం మెల్లిగా చెప్తాను, ఏమనుకోకు రామా, నన్ను చంపుదామని వాణి వెంట పడితే భూమి చుట్టూ తిరిగినప్పుడు చూశాడు. ఎక్కడ దాక్కోవచ్చా అని వెతకని ప్రదేశం లేదు, ఎక్కడికి వెళ్ళినా వెంట పడ్డాడు. అందుకని ఇవన్నీ నాకు బాగా తెలుసయ్యా, ప్రాణభయంతో తిరిగాను కదా. హనుమోసారి నాతో అన్నారు, ఎన్నాళ్ళు తిరుగుతావురా ఇలాగా, వాలికి శాపం ఉంది మలయ పర్వతం మీదకి రాడు, దుందుమిగలేదరాన్ని విసిరినప్పుడు మలయ ఆ మలయ పర్వతం మీదకి రాకూడదని మతంగ మహర్షి శాపం పెట్టారు కదా, అందుకని అక్కడికి రాడు, అందుకని అక్కడికి వెళ్ళి కూర్చుందాం రారా అంటే అప్పటి నుంచి కొండ మీద కూర్చుందాం రారా. అందుకని కళ్ళతో చూసినవి అందుకని బాగా జ్ఞాపకం ఉండిపోయాయి రామా, అందుకని గట్టిగా చెప్పుకోలేను వెళ్ళిగా చెప్పాను అన్నారు. అంటే పాపం రామచంద్రమూర్తి చాలా సంతోషించారు. రామచంద్రమూర్తి సంతోషించగా, సుగ్రీవుడు సంతోషించగా, నాలుగు దిక్కులకి సీతమ్మ జాడ కనిపెట్టడానికి వానరులందరూ బయలుదేరడం చేత కొద్ది రోజులలో శుభం ప్రారంభం కాపోతుందన్న మంచి మాట దగ్గర ఇవాళ రామాయణ ప్రసంగాన్ని ఆపు చేసి తదనంతర ప్రసంగాన్ని చేసేటటువంటి వాక్శక్తిని ధీశక్తిని ఈశ్వరుడు కటాక్షించుగా కాని రామచంద్రమూర్తి పాదములు పెట్టి ప్రార్థన చేస్తూ మనం పెట్టుకున్న సంప్రదాయం ప్రకారం 11 మాటలు రామచంద్రమూర్తి యొక్క నామని చెప్పుకుని ప్రసాదం తీసుకుని గృహోన్ముఖులం అవుతుంది. మీరు గిరి శిఖరాగ్రమందున మెరయుచున్నది రామనామము, సిద్ధమూర్తులు మాటి మాటికి చేయున్నది శ్రీరామనామము, వెంట తిరిగిడి వారికెల్లను కంటి పాపే రామనామము, ముదముతో సభక్తి పరులకు మూల మంత్రము రామనామము, కుండలిని భేదించి చూచిన పండు వెన్నెల రామనామము, వ్రాత వ్రాసిన వ్రాత తుడి చెడి దైవమే శ్రీరామనామము, తానై పాము తానై భుసను కొట్టును రామనామము, కష్టదలముల కమల మందున అమరియున్నది రామనామము, అచలమై ఆనందమై పరమాణువైనది రామనామము, జపతపంబులకర్హమైనది జగతిలో శ్రీరామనామము, తత్వశిఖరమునందు వెలిగే నిత్య సత్యము రామనామము, పంచభూతాతీతమగు పరమాత్మతత్వము శ్రీరామనామము, శ్రీరామనామము రామనామము రమ్యమైనది రామనామము, ఇవాళ ఉపన్యాసానికి వచ్చి ఆశాంతం కూర్చుని వినినందుకు, కృపార్థుణ్ణి చేసినందుకు మహానుభావులు పరివ్రాజిత వేషంలో ఉన్నారు కాబట్టి వారికి త్రినాథ గురుస్వామీజీ వారి యొక్క పాదార విందములకు సాంజలి బంధకంగా శిరసు దాటించి మరొక్కసారి నమస్కరిస్తూ శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మ నమస్తు స్వస్తి.